భగవంతుడు పురుషోత్తమ ప్రాప్తి యోగం అని హరిజన అధ్యయనం పురుషుడు అంటే స్వరోజనం, పురుషుడు అంటే స్వరోజనం అంటే మన స్వరూపాన్ని మనం ప్రాప్తి, మన స్వరూపాన్ని మనం పొందటం, మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం పురుషోత్తమ ప్రాప్తి. దీన్ని ఉత్తరప్రదేశ్లో ఋషికేశ్వర సైడ్ కూటధ్యానం అంటే అంటారు. పురుషోత్తముడు అంటే అది మీరు వ్యక్తిగా తీసుకోకూడదు. పురుషోత్తముడు అంటే అది ఒక వ్యక్తి అంటారు, అది ఒక ఆత్మ. పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే ఇక్కడ ఆత్మ స్వరూపం, పురుషుడు అంటే స్వరూపం, ఆత్మన పురుషోత్తముడన పరమాత్మన మోక్షం అన్నది. వాళ్ళు భగవంతుని తెలుసుకున్నారంటే ఏంటి, ఆత్మ తెలుసుకున్నారు. భక్తుడు భగవంతుడు భగవంతుడు అంటాడు, జ్ఞాని ఆత్మ ఆత్మ ప్రాప్తి అన్న, పురుషోత్తమ ప్రాప్తి అన్న, స్వరూప ప్రాప్తి అన్న. అది మనకు భిన్నంగా లేదు, ఆ స్వరూపం మనంగానే ఉంది, మన ఆత్మగానే ఉంది. మన ఆత్మకు వేరుగా ఉంది, మన ఆత్మగా ఉంది. మీరు అయితే ఎందుచేత మన స్వరూపం ఆత్మగానే కదా, అది సుఖస్వరూపం కదా, మనకు ఎందుకు ఆ వస్తువు తిరుగుతాం లేదు, భూమిలో ప్రకాశిస్తుంది, అది ఎప్పుడు ఉంది, ఎండాకాలంలో ఉంటుంది, అది మన దేహానికి దేహం ఉంది, ఈ దేహానికి దానికి కించిత్తు కూడా సంబంధం ఏమి లేదు. ఈ దేహానికి కోపమైన స్వరూపానికి కించిత్తు కూడా సంబంధం లేదు. అయితే ఆ వస్తువు మనకు ఎందుకు తిరుగుతాం లేదు, అది మనం అయి ఉన్నాం కదా, ఆత్మస్వరూపం అయి ఉన్నాం కదా. వస్తువు మనకు ఎందుకు తెలియటం లేదంటే మన అలవాట్లు అవుతాయి. ఇప్పుడు అందరూ ఏమంటారంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆత్మని తెలుసుకోవాలని తెలుసుకోవాలి. మనకి ఆత్మ అయ్యే ఉన్నాం, అది నువ్వు తెలుసుకోవడం ఏంటి? మనకు ప్రస్తుతం ఆత్మలో ఉన్నాం, ఇంకా తెలుసుకునేది ఏంటి? మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా మన ఆత్మస్వరూపమే, మనం తెలియదనుకున్నప్పుడు ఆత్మస్వరూపమే. ఇప్పుడు ఆత్మ అయ్యి ఉన్నామా, ఇంకా కొత్తగా మనం తెలుసుకునేది ఏమిటి అంటే ఇందులో ఏమీ లేదు. విషయం అనుభవం లేనప్పుడు నేను మాట్లాడుతుంటే నేను కంగారు పడతాను, మిమ్మల్ని కంగారు అది ఎంతో కొంత విషయం చెప్పే వాడికి అనుభవం ఉండాలి. నాకు అనుభవం లేదనుకోండి, మిమ్మల్ని కంగారు పెడతాను. అయితే ఎందుచేత మనకు అది అనుభవం లేదు? మన అలవాట్లు కానీ అనుభవం లేకుండా ఈ అలవాట్లను వేదాంత పరిభాషలు ఏమంటారంటే సంస్కారాలు అంటారు, వాసన అంటారు, ఇంగ్లీష్లో టెండెన్సీస్ అంటారు. మన అలవాట్లు మన యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండా మనకు అడ్డుపడుతుంది. అయితే ఈ ఆచార్యులు వారు ఏం చెబుతున్నారంటే నీతి జన్ల యొక్క స్నేహం చేయొద్దని యథాది వరం ఎక్కువగా మనకి బోధించారు. ఎందుకంటే సహవాసం వల్ల కూడా మనకి చెడు అలవాటు. సహచారంగా ఇప్పుడు బెల్లం చోటకి ఏదైతే ఏడాడుతూ ఉంటారో తమిళ ఎక్కువ స్వార్థం ఉన్నప్పుడు తన స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం దుష్ట సహవాసం విడిచిపెట్టడం అంటున్నారు. వారి ఎవరి ఎంత దృష్టి లేనప్పటికీ తన స్వార్థాన్ని వాళ్ళు ఉపయోగపడుతూ ఉంటాయి, వారి సహవాసం అడిగించిపెట్టడం అంటే దుష్టజనుల్ని సహవాసం వైరాగ్యం ఉన్నాడు కానీ విడిచిపెట్టడం. ఫలానా వారు దృష్టిగా మీకు తెలుసు కానీ వాడు సహవాసం చేస్తుంటే వాళ్ళు సేవ చేస్తుంటారు. ఇంకేంటి లోపల కొన్ని స్వార్థం ఉంది, వాడి వాళ్ళకి కొన్ని పనులు అవ్వాల్సి ఉన్నాయి కాబట్టి తన జ్ఞానాన్ని కూడా తన ఆత్మను కూడా తన స్వరూపాన్ని కూడా ఈ స్వార్థం కోసం బలి చేసేస్తాడు. అంటే ఆచార్య గారు ఎంత కఠినమైన భాషలో చిక్కాడంటే, నీతి గుణం యొక్క స్నేహము చేసేవాళ్ళు ప్రకృతి సమానం అని ఆచార్య గారు చెప్తారు. ఎందుచేత శునకంతో చెప్తారు అంటే, అంత కఠినంగా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఈ దేహం పడిపోయినప్పుడు, ఈ దేహం కాలిపోయినప్పుడు మన అలవాట్లు పడకు, అలవాట్లు కాదు. బాగా జ్ఞాపకించుకోండి. ఇప్పుడు మీ దేహంతో కొన్ని అలవాట్లు చేసుకుంటున్నారు, మంచి అలవాట్లు అవ్వచ్చు, చెడ్డ అలవాట్లు అవ్వచ్చు. దేహం పడిపోయినప్పుడు మీ మంచి అలవాట్లు పడుతుంది, దేహం పడిపోయినప్పుడు మీ చెడ్డ అలవాట్లు పడుతుంది. అంటే దేహానికి చావు ఉండదు కానీ అలవాట్లకు చావు లేదు. అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నావు కదా, మీ మాటలు నెరవేరుతున్నాయి కదా, మీకేదో సాగుపడి ఉంది కదా, మీకున్న చదువుని, మీకున్న ధనాన్ని మీరు మీ స్వార్థం కోసం నిరంతరం ఉపయోగించుకుంటూ, మీ చెడ్డ అలవాట్లు కనుక పెంచుకుంటే, నీటి జన్లు కనుక స్నానం చేస్తే దానివల్ల వచ్చే అలవాటు లేదు. శ్మశానంలో కాదు, దేహం కాలినప్పుడు కాదు, అయ్యే నీ పంప మించుతాయి, రాబోయే జన్మలు నేను పట్టుకుని పీడిని చేస్తే నీ తలకు చుట్టుకుంటాయి. అంచేత స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉన్న ఆచార్య వారు తన తాడు వారిని గట్టిగా చెప్పారు. ఇప్పుడు కర్తృత్వం, మనం ఏ పని చేసినా, మంచి చేసినా చెడ్డ చేసినా కర్తృత్వం పెట్టుకు చేస్తున్నాం, నేను చేస్తున్నా అనే భావన. ఈ నేను అనే భావనే మనకు దుఃఖం తీసుకొస్తుంది. మనం పని చేయాలి, ఫలితం గురించి మర్చిపోవాలి. మనం ఫలితం గురించి మర్చిపోయినా దాని ఫలితం వస్తుంది. అది ఈశ్వరుడు యొక్క పని, ఈశ్వరుడు చేస్తాడు. అది ఈశ్వరుడు ఫలితం అనేది మనం గురించి మనం ఆలోచించినా ఫలితం రాదు. ఇంకేత ఫలితం అనేది ఈశ్వరుడు చేతిలో ఉంది, పని మన చేతిలో ఉంది. ఒకవేళ మనం పని వదిలేసి ఫలితం గురించి ఆలోచిస్తామనుకునే రాదు. అంచేత లోకమాన్య బాలకృష్ణ గారు తెలుపుతారు, ఏం చెప్పారంటే, భగవద్గీత మంచమైతే దానికి నాలుగు తోళ్ళు ఉన్నాయి. ఆయన 6 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్నప్పుడు గీతకు వ్యాఖ్యానం రాశారు తెలుపుతారు. భగవద్గీతను మంచంతో పోల్చారు, మంచంతో పోల్చి దానికి 4 కోళ్ళు ఉన్నాయి. ఒక కోడి ఏంటంటే నువ్వు పని చేయటం, 2 నువ్వు ఫలితం గురించి ఆశించకపోవటం, అంటే ఫలితం కోసం ఎదురు చూడకపోవటం, 3 సోమర్తనం ఉండకపోవటం. 4 ఏం చెప్పారంటే, నీకు ఫలితం మీద అధికారం లేదు కదా అని పని విడిచిపెట్టకుండా ఉండదు. అంటే నీకు ఫలితం మీద ఫలితం రాకపోయినా పని విడిచిపెట్టకూడదు, సోమర్తనం ఉండకూడదు, ఆశించకూడదు. అంటే తలుపు సంగతి పెట్టి జీవుని నడిపినట్టు వాసుదేవస్వామి నడిపారు. నీకు స్వార్థం ఉండకూడదు, పని చేయాలి. సరసన మన అనుభవంలో ఏమిటి, ఏముంది మన అనుభవంలో? మనం స్వార్థం లేకపోతే పని చేయాలి. మనకి ఏదైనా కలిసి వస్తుందంటేనే పని చేస్తాం. ఇది మన జీవిత అనుభవంలో మనకి ఏదైనా కలిసి వస్తుందంటే ఎవరి మనిషితో మాట్లాడతాం, కలిసి వస్తుందంటే పని చేస్తాం, కలిసి రాదనుకుంటే ఎవరి మనిషిని తీసి కూడా చిన్న నవ్వు కూడా నవ్వం. ఏం చేస్తారు, ఎవరు నవ్వుతారో వాడు వాళ్ళు మనకి ఏం తెలిసినట్టు వాళ్ళు ఎవరు తీసి నవ్వరు. ఓ చిరునవ్వు కూడా నవ్వరు, అది కూడా ఆకర్షించడం ఎందుకని. ఇక్కడ తెలంగాణ ఏం చెప్పారు, నీకు స్వార్థం ఉండకూడదు, పని చేయాలి. మనం పని చేస్తున్నాం తన స్వార్థం. ఇది మీ అనుభవంలో కూడా చూడండి. మీరు తెలంగాణ ఏం చెప్పారంటే పని చేయాలి, స్వార్థం ఉండకూడదు. మనం ఏం చేస్తున్నాం, పని చేస్తున్నాం, స్వార్థం స్వార్థం దొరికారు అని చెప్పి పని చేస్తాం. మనుషుల్లో చాలా కొంతమంది ఏమంటారంటే, వాళ్ళు చాలా ఉపకారం చేశాను నేను, వాళ్ళకి ఏం కృతజ్ఞత లేదండి. మనుషులు కృతజ్ఞత ఎవటవాడు శాస్త్రం ఏం చెప్పా అంటే, మనకి ఎవటవాడు మనకి చేసిన ఉపకారాన్ని ఏమో జ్ఞాపకం ఉంచుకోమన్నారు, అపకారాన్ని మర్చిపోతున్నారు. ఎవటవాడు మనకి ఏదైనా ఉపకారం చేస్తే జ్ఞాపకం ఉంచుకోమన్నారు, అపకారం చేస్తే మరిచిపోమన్నారు. ఇది ఉంది, అది జ్ఞాపకం ఉంచుకోమన్నారు, ఇది మర్చిపోమన్నారు. కానీ మా అనుభవంలో ఏమిటంటే, వాడు కొట్టాడు, వీడు తిట్టాడు, వాడు పురాణం రోజు నీగా అన్నాడు, ఈ పురాణమే మనం చేస్తుంటాం, దానివల్ల మనకు కోపం వస్తుంది. అంటే ఏంటి, వాడు నామరూపాన్ని మీరు అస్తమాని మనస్సులో ఎవడైతే నేను తిట్టాడో, ఎవడైతే కొట్టాడో, వారి నామరూపాన్ని ఎవరైతే నేను దూషించాడో, ఎవరైతే నేను ద్వేషించాడో, వారి నామరూపాన్ని అస్తమాని నీ మనస్సులో జ్ఞాపకం తెచ్చుకుంటాడు. దానివల్ల ఏమవుతాడండి, మనస్సు ఆ నామరూపం ధరించి మీలో కూడా ద్వేషం పెరుగుతా ఉంటుంది, కథ పెరుగుతా ఉంటుంది, చింతించడం. అంచేత స్వామి భగవంతుడు ఏం చెబుతున్నాడంటే వాసుదేవ స్వామి, నీకు స్వార్థం ఉండకూడదు, పని చేయమంటున్నాడు. అయితే ఇక్కడ ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, మీరు స్వార్థం లేకపోయినా మీరు పని చేస్తుంటే ఫలితం వచ్చేస్తుంది. మీరు కోరిన ఫలితం మిమ్మల్ని బంధిస్తుంది, మిమ్మల్ని కోరకుండా వచ్చిన ఫలితం మిమ్మల్ని బంధిస్తుంది. అది ఇది బాగా అర్థం చేసుకోండి. భగవంతుడు కృతజ్ఞుడు, భగవంతుడు కృతజ్ఞుడు కాదు. మీరు ఎంత పని చేస్తే అంత పని మీకు తిరిగి ఉపకారం భగవంతుడు చేసేస్తారు. ఇంకా నేను కృతజ్ఞుడు, కృతజ్ఞుడు కాదు. వాల్మీకి మహర్షి రామాయణంలో ఏం చెప్పాడంటే, కృతజ్ఞుడు మామూలుగా మామూలు పదజాలంతో చెప్పాడు, కృతజ్ఞుడు ఎదుటి వాళ్ళు చేసిన ఉపకారం చేసిన వెంటనే మరిచిపోయే స్వభావం గల వాడు పోయిన తర్వాత కూడా వాడు మాంసాన్ని మన జంతువులు తింటాను కూడా ఆశ్రయించుకుంటానని చెప్పాడు వాల్మీకి మహర్షి. ఎదుటి వాడి ద్వారా ఏదైనా ఉపకారం కొంతమంది పొందుతారు, వాళ్ళు వెంటనే మర్చిపోతూ ఉంటారు. అటువంటి వారు చచ్చిపోయినప్పుడు వారి శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తే అని కాల్చకుండా కట్టకుండా ఆ మాంసాన్ని తింటానని జంతువులు కూడా ఆశ్రయించుకుంటాయి అని వాల్మీకి మహర్షి రామాయణం చెప్పారు. అంటే దోషాలలో కృతజ్ఞత అంటే అయితే భగవంతుడు కృతజ్ఞుడు కాదు, భగవంతుడు కృతజ్ఞుడు. అయితే ఇక మీరు ఏమనుకుంటున్నాడు, మనం స్వార్థం పెట్టుకోకుండా పని చేయకపోతే మనకి పని ఫలితం రాదు. మీరు స్వార్థం లేకుండా పని చేయండి, మీకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఈశ్వరుడు ఇస్తాడు, భగవంతుడు ప్రసాదిస్తాడు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. అందుచేత మనం చాలా ఓర్పుగా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎలవాటు బయటికి మనం తెలుసుకోవచ్చు. దీనికి సత్వగుణం చాలా మంచి, సత్వగుణం జ్ఞానానికి దారి చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మన మనస్సు ఒకే రోజు ఒక రోజు ఒక గంట వరకుండా ఉంటుంది, ఒక గంట వరకుండా ఉంటుంది, ఒక గంట వరకుండా ఉంటుంది. దీనికి కారణం ఏంటి, మనలో గుణాలన్నీ మెదులుతున్నాయి. ఈ రజో గుణం, తమ్మిన గుణం, సత్వగుణం మెదులుతున్నాయి. ఆ మెదిలేటప్పుడు రజోగుణాన్ని తమో గుణాన్ని నిన్నగా అణిచిపెట్టి 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 సత్వగుణాన్ని నిన్నగా లోపల అభివృద్ధి చేసుకోవాలి. సత్వగుణం వల్ల జ్ఞానానికి దారితీస్తుంది, జ్ఞానం కనిపిస్తుంది. మీకు విచారణ మార్గం చూశారండి, ఈ విచారణ మార్గం అతి సులభం, అతి తేలికే. కానీ మనకు మనసులో తగినటువంటి పవిత్రతలు లేక మనస్సును మనం శుద్ధి చేసుకోలేకపోవటం అనేది కష్టంగా కనిపిస్తుంది. విచారణ మార్గం చాలా తేలిక ఎంక్వైరీ మార్గం, కానీ ఎంక్వైరీ మార్గం అంటారు విచారణ మార్గం, అది చాలా తేలిక. అది మీరు ఎంత తేలిక అంటే, మీరు సాధారణ పేరు మీద కష్టపడక్కడ లేకుండా మీకు విచారణ వల్ల వస్తువులు అవసరం. విచారణ మార్గం ఫస్ట్ క్లాస్ అయితే, ధ్యాన మార్గం సెకండ్ క్లాస్, ప్రాణాయామం ఇది థర్డ్ క్లాస్. మీరు ఎలా అర్థం చెప్పాలంటే, ప్రాణాయామం ఇది బొమ్మర విద్యలు, ప్రాణాయామం చేయటం తప్పని అంటే లేదు కానీ బొమ్మర విద్యలే. ఇప్పుడు బొమ్మరలు చక్కసలు చేస్తుండవచ్చు, అటువంటి విద్యలే ప్రాణాయామాలు. అసలు ఏం అక్కర్లేదు మీరు, అయితే అది కూడా ఒక మార్గంగా చెప్పారు. ఇంకా అది సూట్ అయ్యేవాడు సూట్ అవుతుంది కాబట్టి అది కూడా, అది కూడా ఒక మార్గంగా. ఇంకా వస్తువు ఎక్కడ ఉంది, వస్తువు ఇక్కడ ప్రకాశిస్తుంది, మన అలవాట్లు మనకి అది వస్తుంది. ఈ అలవాట్లు మనం జన్మ జన్మల నుంచి అనేక దేహాల నుంచి పనిచేశాం. ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా మనకు మనస్సులోనే ఉన్నాయి. అవి జన్మ జన్మల నుంచి ఆ దేహం పడిపోయిన తర్వాత వాసనలు రూపములు అలాగే పనిచేస్తాం. మనకు ఎక్యుములేటెడ్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ జన్మలో కొన్ని తలంపులు కనిపిస్తున్నాయి, మనకి కొన్ని వాసనలు కనిపిస్తున్నాయి. ఇంతే అని మీరు అనుకోవద్దు, ఇంకా దీని అడుగు భాగంలో, అడుగు పొరలో ఇంకా కొన్ని తలంపులు ఉంటాయి. మీరు విచారణ మార్గం ఏమంటాయంటే, ఈ తలంపులన్నీ లోపలనే కదిలి మీకు అన్ని బయటకు వచ్చేస్తాయి. అవి బయటకు వచ్చి తలంపు రూపంలో వచ్చినప్పుడు కానీ మీకు అది అసలు ఆ అలవాటు ఉందని కూడా మీకు తెలియదు. ఇప్పుడు మనకు కొన్ని తలంపులు కనిపిస్తున్నాయి, ఈ తలంపులే మాకున్నా మిగతా తలంపులు ఏమి లేవని మీరు అనుకోకండి. ఈ తలంపులు నెరవేరారు, మిగతా తలంపులు మా మాట ఏంటనే అది బయటకు వస్తాయి. అవి మీరు ఉన్నాయి. మీరు జ్ఞాపకించుకుని మీకు లోపల కనుక వాసన లేకపోతే తలంపు రానే రాదు. భూమిలో విత్తనం దానికి లేకపోతే మొక్క రానే రాదు. మొక్క వచ్చిందంటే భూమిలో విత్తనం ఉందన్నమాట. అదేవిధంగా మీకు తలంపు అంటూ వచ్చిందంటే, ఏ తలంపు అయినా సరే వచ్చిందంటే లోపల వాసన ఉంది. వాసన లేకుండా ఏ మనిషికి తలంపు రాదు. వాసన లేకపోతే తలంపు రావడానికి అవకాశం లేదు. ఈ తలంపుల యొక్క మూలం, ఈ తలంపుల యొక్క మూలం ఏంటంటే అహంకారం. తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అహంకారం నుంచి వస్తున్నాయి మనిషి. అంచేత రమణస్వామి ఏం చెప్పండి, అహంకారమే సంసారం ఉన్నాడు, అహంకారమే ప్రపంచం ఉన్నాడు. ఏమన్నా అందరికీ, మనందరికీ ప్రపంచం అంటే చాలా ఇష్టం. మన ఇంటికి చచ్చిపోతామంటే మనందరికీ భయం వేస్తాం. కారణం ఏంటి, ప్రపంచం వెళ్ళి కనపడదేమో, మరి ఈ పాలకులు కనపడదని, ఈ సినిమాలు కాకపోతే ఏమైపోతాయి అని అందరికీ భయం చేస్తుంది. అందరికీ భయం వేస్తుంది కదా, సినిమాలు చూసి కూడా మరి సినిమాలు కనపడేమండి భయం. మరి రోజు కాపాట్లు కలిగేవాళ్ళకి ఈ కాపాట్లు మళ్ళీ దొరుకుతాయి, మరి ఏమీ భయం. జతలు జతలు మరి జతగా అందరూ మనకి దొరుకుతారు కానీ, బొందరాజు పూలందరూ మనకు దొరుకుతారు కాదు. ఎవరెవరు వాటి వాడికి ఏంటి, మనం చచ్చిపోతే ఇవన్నీ దొరకలేము, మళ్ళీ ఏమవుతుంది, ఇదంతా ఏమవుతుంది, మళ్ళీ మన బంగారం ఏమవుతుంది, మనం వెండి అవుతుంది, ఇవన్నీ చచ్చిపోతామని. కానీ మీరు ఎప్పుడైనా మీరు 100 ఏళ్ళు బ్రతికినా, 70 ఏళ్ళు బ్రతికినా, 60 ఏళ్ళు బ్రతికినా మీకు ఈ ప్రపంచం కనపడదనే కదా మీ భయం అసలు. కానీ ఈ ప్రపంచానికి మీకున్న సంబంధం ఎక్కడ, ఇది ఎప్పుడైనా ఆలోచించాలి. వాళ్ళు మా అత్తగారండి, మీరు మా తోడుకోవాలండి, ఆయన మా మాందారండి, ఇలా చెబుతారు కదా, మీరు వరుసలు చెబుతున్నారు కదా. అలాగే మీకు ప్రపంచానికన్నా సంబంధం ఏంటి, ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారు, ప్రపంచం మీకు ఏమవుతుంది, మీకు అత్తగారు అవుతుందా చూడుకోవాలి. అసలు ప్రపంచం అంటే ప్రపంచాన్ని ఇటు పెట్టేస్తామంటే మనం అందరూ భయం వేస్తాం. అంతే చాలా అంటే భయం ఏంటి, మళ్ళీ దేహం కనపడదు, ప్రపంచం కనపడదు. ఇది ఒక కాంప్లెక్స్, బాడీ మైండ్ గొడవలు, ఇది ఒక కాంప్లెక్స్. ఇది అజ్ఞానానికి మూల కంగాలు. ఈ 1 శరీరం, 2 మనస్సు, 3 ప్రపంచం. ఈ అజ్ఞానం అనే దుంపలు ఇక్కడే ప్రారంభమవుతాయి, శరీరం గురించి, మనస్సు గురించి, ఈ ప్రపంచం, వీటి దుంపలు లేని ఇది ఒక కాంప్లెక్స్ అన్నమాట. ఏంటి, 1 శరీరం, 2 మనస్సు, 3 ప్రపంచం. మీకు ప్రపంచానికి సంబంధం ఏమిటి, మీకు ఈ ప్రపంచానికి ఉన్న చుట్టాలకం ఏంటి, స్నేహం ఏమిటి. మనం పుట్టకముందు ఈ ప్రపంచంతో మనకు సంబంధం ఏముంది, మనం చచ్చిపోయిన తర్వాత ఈ ప్రపంచంతో మనకు సంబంధం ఏముంది. ఈ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఉంటున్నట్టు ఈ శరీరంతో ప్రపంచాన్ని చూస్తున్నట్టు, ఈ ప్రపంచానికి మనకి ఏమి సంబంధం ఉందని మనం ప్రాణానికి పోయేటప్పుడు భయం వేస్తాం. ఇది ఎప్పుడే అసలు ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మనసులో కలిగింది. కరెక్టెడ్ ఏంటంటే, ఇప్పుడు ఆ లోపల ఆత్మ లేదు అని అంటుంటే ఇది ఎవరు అబ్బదర్శనం, ఇది ఎవరు అబ్బదర్శనం ఉంది. విపరీత బుద్ధికి లోపల ఆత్మ ఉండాలని ఎలా తెలుస్తుంది సార్? విపరీత బుద్ధి ఉన్నవాడికి, ఒకరి బుద్ధి ఉన్నవాడికి లోపల ఆత్మ ఉందో లేదో వాడు చెప్పడానికి సమర్థుడా, కాంపిటెంట్ మ్యాన్ వాడు, ఎంతో సద్బుద్ధిగా వాడికి, సహృదయం ఉన్నవాడికి జీవితం అంతా కూడా తన వడపోత పోసిన వాడికి, సత్యాన్ని తెలుసుకోవడం కోసం వడపోత పోసిన వాడికి అంచు దొరక్కకపోతే, కేవలము దుష్టమైనటువంటి తలంపులు, దుష్టమైన అలవాట్లు, ఒకరు బుద్ధులు, వంకర బుద్ధులు, ఇటువంటి ఉన్న వాడికి ఆత్మ దర్శనం, ఇది ఎవరు ఉపకరిస్తుంది, నాకు ఆత్మ తెలియదు, నాకు ఆత్మ తెలియదు. మహాత్మా గాంధీ గారికి భగవద్గీత అంటే చాలా తెలియదు. ఆయన ఏమన్నారంటే, ఈ భగవద్గీత అంటే నాకు చాలా ఇష్టం, ఒకవేళ ఇది ఒక పిక్చర్ మీరు ఎవరైనా అనుకుంటే పిక్చే నాకు టీవీగా ఉందంటాడు. ఒకవేళ మీరు ఎవరైనా అనుకోవచ్చు, ఏంటి గాంధీ గారికి భగవద్గీత అంటే ఎంత ఇష్టం కదా, ఆయనకి అంటే పిక్చే అంటే ఎవరైనా అనుకుంటే ఆ పిక్చే నాకు టీవీగా ఉంది, ఆ పిక్చే నాకు మధురంగా ఉంది, ఆ పిక్చే నాకు ఒకవేళ మీరు పిక్చ్ అనుకున్నప్పటికీ ఆ పిక్చే నాకు ఇష్టం అనిపిస్తారు. ఎందుకంటే మంచి పిక్చ్ లోకంలో కూడా చూపించనుకోండి మీరు. జ్ఞానానికంటే జ్ఞానాన్ని తెలుసుకోవడం కూడా మీరు పిక్చ్ అని అనుకుంటే, ఎందుకంటే మంచి విషయం మీరు ఏదైనా చూపించండి. నేను చెప్పేది కాదన్నప్పుడు మీరు కూడా మంచిది చూపించగలగాలి. నేను చెప్పే విషయాన్ని మీరు కాదనన్నప్పుడు ఇంతకంటే బెటర్ విషయం, ఇంతకంటే మంచి విషయం చూపించగలగాలి. మీరు ఆడనట్టు చూపించగలగాలి. ఆడనట్టు చూపించలేకుండా పూర్తి విమర్శించడానికి అర్హత లేదు. అలాగే చెప్పారు, నేను ఈ జ్ఞానాన్వేషణ, ఈ సత్యాన్వేషణ అనేది మీరు పిచ్చనుకుంటే, ఎందుకంటే ఇది పిచ్చనుకుంటే ఇది నేను మధురంగానే తీసుకుంటున్నాను, తీయగానే తీసుకుంటున్నాను. అంటే ఆచార్యుల వారు ఇంత నిరంకుశంగా చెప్పడం ఏంటంటే, దీని కారణం ఏంటంటే ఆచార్యులు వారు ఈ దుష్ట సర్వనాశాలు విడిచి కట్టకపోవడానికి కారణం వాళ్ళ అమాయకులు అనుకోకుండా ఈ ఆచార్యుల వారు అనుకోవాలి వంట మంది చెప్పిన వాడు విడిచిపెట్ట కారణం అంటే లోపల స్వార్థం ఎందుకైనా వాడు ఎవరి వాడు దృష్టిగా ఉన్నా కానీ వీడు అంత తెలియనంత మూర్ఖుడి కాదు వీడు అవివేకుడి కాదు లౌకికుల దగ్గర కూడా చాలా తెలివితేటలు ఉంటాయి లౌకికుల దగ్గర కుటిలత్వం ఎక్కువ ఉంటుంది ప్రతి లౌకికుడు కుటిలే అంటే ప్రతి లౌకికుడు ఏం చేస్తాడు తన స్వార్థం కోసం ఎంత నీచినైనా ఆశ్రయించి నీచిని కూడా ఆశ్రయించి వాడు పెట్టాడు వాడి దగ్గర పనులు కోసం చేస్తాడు తన మూలంలో నాశనం అయిపోతున్నాడు అతనికి వాడు అంటే ఆచార్య వారు చెప్పేది ఏంటంటే నువ్వు నీ స్వార్థం కోసం అయినప్పటికీ నీతి జన్ యొక్క సేవ చేయడానికి అది సాధకుడికి పనిపించిన మా ఎవరి చేతిలో ఉంది పరమేశ్వరుడి చేతిలో మా ఎవరి చేతిలో ఉన్నా మా చేతిలో మా ఎవరి చేతిలో ఉంది పరమేశ్వరుడి చేతిలో ఉంది మనం ఎవరి చేతిలో ఉన్నాం మాయ చేతిలో ఉన్నాం అంటే ఏమిటి పరమేశ్వరుని కనుక ఆశ్రయిస్తే మాయ నుంచి మనం బయటపడతాం భక్తి ప్రధానం ఎందుకు మీకు భక్తి ప్రధానం అని ఆచార్యులు వారు చెబుతున్నారు ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వర భక్తి ఈశ్వరుడు పదాలు ఎందుకు ఆశ్రయించి మీరు చెబుతున్నారంటే కొంతమంది పాపం ఇవాళ ఆదివారం అవుతుంది ఇవాళ భక్తిగా ఉంటారు మరి సోమవారం తగ్గిపోతారు ఇవాళ భక్తిగా ఉంటారు ఆదివారం భక్తిగా ఉంటారు సోమవారం తగ్గిపోతారు ఎందుకంటే మళ్ళీ ఈ శనివారం వచ్చాడు ఒక రకంగా మీకు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా మీకు మామూలుగా ఎప్పుడు ఒక రకంగా మీకు భక్తి ఉంటుందని మీరు అబద్ధం చెప్పకుండా ఉంటారు ఒకసారి ఏమనిపిస్తుంది ఏమైనా సరే కష్టపడి మన జ్ఞానాన్ని తెలుసుకోవాలి భగవంతుడి యొక్క పాదాలను పొందాలి భగవంతుడి యొక్క పాదం అంటే భగవంతు యొక్క మూలం ఏమిటి ఆత్మే భగవంతుడి పాదం అంటే ఆత్మే అంటే భగవంతు పాదం అంటే మూలం మనకు మూలం ఏమిటి సృష్టిలో అని చెప్పి ఆత్మే మూలం అంటే ఇక్కడ ఏంటి మనం అందరం ఏమనుకుంటున్నాం ఎప్పుడు ఒక రకంగా మన మనసు భక్తిగా ఉండాలని ఉంటాను కోరిక కానీ ఆదివారం ఒక రకంగా సోమవారం ఒక రకంగా శుక్రవారం ఒక రకంగా దీని కారణం మీరు ఏదైనా ఆలోచించండి మీ అనుభవంలో మీరు చెప్పండి దీని కారణం ఏంటనుకుంటున్నారు మీరు నన్ను మోసం చేయటం లేదు నేను మిమ్మల్ని మోసం చేయటం అదే ఇది మోసం కింద కనిపించినప్పటికీ ఇది దీని ఎఫెక్ట్ ఎక్కువ దూరం ఉండదు భౌతికంగా నష్టపోయింది నన్ను మోసం చేస్తే నేను భౌతికంగా నష్టపోతాను అనుకుంటాను నేను మిమ్మల్ని మోసం చేస్తే మీరు భౌతికంగా నష్టపోతాను అనుకుంటాను కానీ యథార్థం చెప్పాలంటే మీరు మనసులో పెట్టుకుంటే ప్రతి వాడిని కూడా తన మనస్సుకే తను మోసం చేస్తుంది నా అహంకారం నన్ను మోసం చేస్తుంది మీ అహంకారం మిమ్మల్ని మోసం చేస్తాను ఈ రహస్యం మర్చిపోయి ఎవరి వాళ్ళు ఎవరిలో మనకు అపకారం చేస్తున్నారు ఎవరి వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు మన నా అహంకారం కొన్ని యుక్తులు నష్టపోవాలి నా అహంకారం కానీ యుక్తులు ఉన్నాయి ఈ ఎన్ని యుక్తులు అంటే నష్టపోవడం ఎన్ని యుక్తులు ప్రతి మనిషిని మోసం చేసేది పొరిగింటి వాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో మనుషులు కాదు వాళ్ళ అహంకారమే వాళ్ళ నాశనం చేస్తుంది వాళ్ళ అహంకారం వాళ్ళ మోసంలో పెడుతుంది మోసంలో పెడుతుంది ఏమండి మీరు ఏమనుకున్నారు దానికి ఉన్న ట్రిక్కులు అహంకారం అనుకున్న ట్రిక్లు ఎవరికి వ్యవసాయకారాన్ని మోసం చేస్తుంది సైంటిస్ట్ని మోసం చేస్తుంది డాక్టర్ని మోసం చేస్తుంది ఇంజనీర్ని మోసం చేస్తుంది ఎవరు ఏ వృత్తులైనా సరే వాళ్ళ అహంకారం మోసం చేస్తారు చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులే ఆత్మ తెలియకపోతే చదువుకున్న మూర్ఖులు చదువు లేని మూర్ఖులు అంతే మూర్ఖత్వం అక్కడే ఉంటుంది ఇక్కడ ఇంకొకసారి కొన్ని సార్లు మనం చూస్తాడు చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళ మనసు నిదానంగా ఉంటున్నారు కొన్ని అనుకుంటూ చూస్తాం అంటే మూర్ఖత్వం చదువు లేని వాళ్ళు ఉంటుంది చదువుకున్న వాళ్ళు ఉంటుంది అయితే ఏమిటి మన ప్రశ్న మీ అహంకారం నన్ను మోసం చేస్తుంది మీ అహంకారం మిమ్మల్ని మోసం చేస్తుంది మీకేమైనా అర్థమవుతుంది మీ రోజున ఏమంటారు నాన్నగారు మేము సాధన చేస్తాం కష్టపడతాం మళ్ళీ రేపు అంటారు బెల్లగా ఉన్నామండి కదా ఏమిటి అండి గొడవ మాకేం భయం చేస్తామండి అని రేపంటారు మళ్ళీ ఆదివారం నాడికి ఈ రూపాయలన్నీ మారిపోయి దీనికి కారణం ఏంటనుకుంటున్నాను కొంతమంది దేవుణ్ణి మారుస్తూ ఉంటారు, గురువుని మారుస్తూ ఉంటారు. గురువు ఎవరు ఆత్మే గురువు, దేవుడు ఎవరు ఆత్మే దేవుడు. మీకేంటి ఎక్కడి నుంచి మీరు ఏం చేద్దాం, ఒక రోజు ఒక రకంగా ఒక రోజు ఒక రకంగా ఉంటున్నారు. ఈ రోజున ఇంట్రెస్ట్ మీకు ఏం ఎందుకుంటుంది అంటే మీ భక్తికి మీ శ్రద్ధకి మనలోని అలవాట్లు కడగొట్టేస్తాయి. మనలోని అలవాట్లు ఏం చేస్తాయని మనకే కొన్ని అలవాట్లు ఉంటాయి, దుష్ట అలవాట్లు. ఈ అలవాట్లు ఏం చేస్తాయి, మనకున్న భక్తిని పడగొట్టేస్తే మనకున్న శ్రద్ధను పడగొట్టేస్తాయి. అయ్యి ఇలా పడిపోతున్నాయండి, పతనం అయిపోతున్నాం, నన్ను మళ్ళీ వాడ పెట్టినట్టు ఒక ఇటు మీద ఒక ఇటు మీద మనకి శ్రద్ధ చేసుకొచ్చి అలవాటు మళ్ళీ పుట్టింది అంటే ఏమిటి, మనకు భక్తి నిలబడటం లేదంటే, ఏకాగ్రత నిలబడటం లేదంటే, శాంతి నిలబడటం లేదంటే, కారణం ఏంటి, భగవంతుడు కాదు మనకున్న అలవాట్లు. నాకున్న అలవాట్ల వల్ల నాకు అశాంతి వస్తుంది, నాకున్న అలవాట్ల వల్ల నాకు భక్తి లేదు, నాకున్న అలవాట్ల వల్లే నాకు కాంతి లేదు, నాకున్న అలవాట్ల వల్లే నాకు దారి కనిపించడం లేదు. అందుకని బయట కారణాలు ఎంత మాత్రం, ప్రతి మనిషిని ఎక్కువ మోసం చేసి ఇంద్రియాలు మనసు. తపస్సు, తపస్సు అంటే ఏంటి, నా మనస్సును నా ఇంద్రియాల భగవంతుడి యొక్క ఏకాగ్రతను నెరవేర్చుకోవడమే తపస్సు. నా మనస్సుని విషయ చింతన లేకుండా, నా మనస్సుని నా ఇంద్రియాలని భగవంతుడి వైపు అంటే భగవంతుడు అని ఆత్మ ఉంది అటు వైపు నిలబెట్టుకోవడమే తపస్సు, అదే ఏకాగ్రత. ఏకాగ్రత ఏమండి, ఏకాగ్రత ఎవరికి ఉంటుంది, ఎవరికైతే పూర్తిగా వాసనాక్షయం అయిపోయింది వాడికి ఏకాగ్రత ఉంటుంది, కానీ లేకపోతే లోపల వాసన ఉంటే వాడు ఏకాగ్రతంగా కూర్చోడు. వెనక నిజంగా జరిగిందే, పూర్వం ఒక దేవాలయంలో ఒక ఎవరో స్వాములుగా ఉండేవాళ్ళం, ఆ స్వాముల గురించి ఎలా కూర్చుని ఉదాసీనంగా ఆశ్రమంలో ఉంటారు, టెంపుల్లో ఉండేవాడు. జరిగిన సంఘటన ఆయనకి ఇది రెండు కోట్ల భోజనం పెట్టేవారు ఆ స్వాముల యొక్క టెంపుల్ అక్కడి నుంచి. ఒకసారి ఆ పల్లి ఆఫీసర్ ఎవరు వచ్చి, ఏమైనా ఈ స్వామివారు ఏం పని చేస్తున్నారో, మీరు అన్నం పెడుతున్నారు కానీ పని ఏం లేదు, ఊరికే కూర్చుంటారని, పని ఏం లేదు ఊరికే కూర్చుంటారు అని చెప్పారు. ఏమైనా పని లేని వాళ్ళు ఉన్న పోట్లు మీరు అన్నం పెట్టడం అవసరం, టెంపుల్ దేవస్థానం డబ్బుది వాళ్ళకి పని ఏమి చెప్పాలి, మీరు ఊరికే కూర్చుంటున్నారన్న వాళ్ళకి రెండు పోట్లు అన్నం ఖర్చు చేయండి, మన బడ్జెట్ నష్టం అని చెప్పి వాళ్ళకి రెండు పోట్లు అన్నం దండగిది అని ఎడ్యుటి ఆఫీసర్ గారికి చెబితే, ఆ ఎడ్యుటి ఆఫీసర్ గారు వచ్చి అని మా పై ఆఫీసర్ గారు అథారిటీస్ వచ్చి మాకు ఎలా చెబుతున్నారు, మీరు రెండు కోట్లు అన్నం పెట్టడం దండిగా అంటున్నారు, మీరు ఊరికే కూర్చుంటే దండిగా అంటున్నారు, ఏం పని చేస్తే దండిగా అంటున్నారు అంటే అప్పుడు ఏం చెప్పారంటే, మీ ఆఫీసర్ గారు చేసి పని నేను చేస్తాను, నేను చేసి ఊరికే కూర్చోడని మీ ఆఫీసర్ గారిని చేయను, నాకు ఊరికే కూర్చుంటాను కదా మీ ఆఫీసర్ గారు, నేను ఊరికే కూర్చుంటాను బయటే, మీ ఆఫీసర్ గారు మీరు ఇద్దరు చేసే పని నేను చేస్తాను, మీ ఆఫీసర్ గారు మీరు కూడా ఊరికే కూర్చోండి, అది ఊరికే కూర్చోడు అనేది అసలు తెలుస్తుంది. నిజంగా జరిగిన సంఘటన వాళ్ళు కూర్చో ఒక 5 నిమిషాలు కూర్చోగలరు, మీరు ఎక్కడో 10 నిమిషాలు ఊరికే కూర్చో. మనందరికీ దేవుడు బతుకులేదు కానీ దెయ్యం బతుకు, మనకు అదృష్టం దేవుడు బతుకుని అదృష్టం లేదు కానీ దెయ్యాలు పట్టుకు. దెయ్యాలంటే ఏంటి, ఇవాళ దెయ్యాలంటే పోరాడు చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ నుంచి మా ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు దెయ్యాలన్నమాట. ఆ దెయ్యం వచ్చి అంత ప్రమాణం లేదు, మన కడిగి వేడికి వెళ్ళిపోతాయి, ఎవడ అంటారో వాళ్ళకి దెయ్యం. నా అహంకారం నాకు దెయ్యం, ఈ అహంకారం నా లోపల ఉన్న దేవుణ్ణి అడ్డు రాకుండా నా తలకాయ చిచ్చేది నా అహంకార రూపంలో ఉన్న దెయ్యం. ఎవరి దెయ్యం వాడు పెద్ద వస్తున్న వాళ్ళు అని ఈశ్వరుని తెలుసుకోకుండా అడ్డు రావు. అంటే నాలో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు, నాలోని ఈశ్వరుడు మీరు ప్రకాశిస్తున్నాడు, ఉన్న వస్తువు ఒకటే. ఎవడైతే సత్వగుణం చూసింది, జాగ్రత్త ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని, మనసును స్వాధీనం చేసుకుని, జాగ్రత్తగా యుక్తాహారం తీసుకుంటూ యుక్తంగా మాట్లాడుకుని, ఎవడైతే జీవితం పొడుగున ఒకరోజు 2 రోజులు కాకుండా జీవితం పొడుగుని ఎవడైతే అనకరుగా ఉండి వినయంగా ఉండి జాగ్రత్తగా ఉంటున్నారో వాడుకు వస్తువు తెలుస్తారు. ఇప్పుడు చూడండి, నాకు ఒకసారి కోపం వస్తుంది అనుకోండి, అనుకుని మాట్లాడచ్చు, ఎవరికి కోపం వస్తుందో, శరీరానికి కోపం వస్తుందో, లేకపోతే నాలో నా అహంకారానికి కోపం వస్తుంది. లోపల నుంచి ఒకసారి నాకు పొంగు వచ్చేస్తాను అనుకోండి, ఏదో చెడు కోపం ఏదో వచ్చేస్తాను అనుకోండి, అది నా శరీరానికి వస్తుందా లేదా అహంకారానికి వస్తుందా? ప్రతి మనిషి కూడా దెయ్యం పట్టిన మనిషి.
ఒక విషయం మనసులో ఉంచుకోండి,
నేను మీ గురించి సద్భావంతో మంచి ఆలోచనతో మంచి ఊహలతో ఉన్నానుకున్నమాట. మీ పట్ల నాకు మంచితరం ఉన్నాయని అనుకున్నా. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా తరంత పండి ఇంజిన తలంపుకి చావు లేదు, శరీరానికి చావు. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అనుకుని శరీరం ప్రేమిస్తుంది? ఎవరు ప్రేమిస్తున్నారు? నా భావన ప్రేమిస్తుంది. అంటే శరీరం పోయినప్పుడు భావన అలాగుంది. శరీరం అనేది ఎక్కడైనా ప్రేమిస్తుంది, తలంపు ప్రేమిస్తుంది, భావన ప్రేమిస్తుంది, భావన బలం ప్రేమిస్తుంది. అంటే శరీరం మరణించినప్పుడు భావన అంచేత ఏమన్నాడు ఉద్వేగం ఏం చెప్పారంటే, మీకు మంచి ఆలోచనలు మంచి తలంపులు వచ్చేలా నిరంతరం రాత్రి కానీ పగల కానీ మంచి ఆలోచనలు మంచి తలంపులు వచ్చేలా చూసుకున్నాను. ఇంకేది కారణం, ఈ మంచి తలంపులు మంచి ఆలోచనలు వచ్చేలా చూసుకుంటే ఆ శరీరం పడిపోయినప్పుడు కొత్త శరీరంలో కూడా ఆ మంచి తలంపులు మంచి ఆలోచనలు ఉంటాయి. ఇంకేత అవి చావు కావు. మనం ఏం చేస్తున్నాం? మన గుడ్డకి ఇచ్చే విలువ, మన ఇంటికి ఇచ్చే విలువ, మన ఆరోగ్యానికి ఇచ్చే విలువ కూడా మన మనసుకు మనం ఇవ్వటం లేదు, మన తలం పెడుతున్నాం. అది ఇక్కడ పడిపోయే వస్తువుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం, పూల వచ్చే వస్తువుకి ప్రాముఖ్యత తక్కువ ఇస్తాం. ముప్పుకి నీళ్ళు సహజం, నీళ్ళకి చల్లదనం సహజం. అదే మీ ఈశ్వరుడు కూడా అనుభవం. ఈశ్వరుడు ప్రేమ అనేది అలా సహజం. ముప్పుకి ఏడు ఉండేది వేడి సహజ గుణము, ఈశ్వరుడికి భగవంతుడికి ప్రేమ అనేది సహజం. అయితే భగవంతుడు అనేవాడు ఉన్నమాట నిజం, అయితే ఆయన ప్రేమించాలని మనం కోరుకున్న మాట నిజం. ఇక్కడ కూర్చున్న 10 మంది మాట చెబుతున్నాం. అయితే మనం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాం? కారణం భగవంతుడు ఉన్నాడని మనకు తెలుసు, భగవంతుని ప్రేమించాలని తెలుసు, భక్తిగా ఉండాలని తెలుసు, ఆయన ఆశ్రయించాలని తెలుసు. ఇన్ని చెప్పుకుంటున్నప్పటికీ ఎందుకు మనం నిలబెట్టుకోలేకపోతున్నాం అంటే మన అలవాట్లు కాదు. మన అలవాట్లు భగవంతుని ప్రేమిందామని మన అలవాట్లు మనకు అవ్వదు. ఈ అలవాట్లు ఎలా పోతాయంటే సత్పురుష సహవాసం వల్ల. మీరు కోటి రూపాయలు పెట్టి సత్రవులు కట్టించడం కంటే ఒక జ్ఞానిని సేవిస్తే తొందరగా మీకు జ్ఞానం. పెద్దల్ని సేవ చేయటం వల్ల, జ్ఞానిని సేవ చేయటం వల్ల మీకు తొందరగా జ్ఞానం కలుగుతుంది. అంచేత భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే గీతలో, నువ్వు జ్ఞానిని ఆశ్రయించి, జ్ఞానికి సేవ చేసి, జ్ఞానిని సంతోషపెట్టి, అతని తెలియని విషయాలను ప్రశ్నించి జ్ఞాని ద్వారా విషయం తెలుసుకున్నాడు. పుస్తకంలో ఒకటి ఉంటే ఇంకో రకంగా అర్థమవుతున్న మన కారణం అంటే మన విపరీతం. పుస్తకంలో ఉన్న ఒకటి మనకు అర్థమయ్యేది ఒకటి కారణం మనకు విపరీతం ఉంటుంది. బుద్ధిలో దోషం కారణం. మీకు ఈ ప్రపంచం నిజంగా కనిపిస్తున్నంత కాలం మీరు ఎన్ని సాధన చేస్తున్నప్పటికీ మనస్సును మనం వెనుక పెట్టి బయటకు వస్తాం. ఒక జ్ఞాని తప్పించి అకారణంగా లోకాన్ని ఎవరు ప్రేమించారు? మీ ఇంట్లో ప్రేమలు ఉన్నాయి, మీ ఇంట్లో కూడా ఒకనొకరు ప్రేమించుకుంటున్నారు. దాని కారణం ఒకరి స్వార్థాన్ని అక్కడ చూసుకుని ప్రేమించారు. మీ ఇంట్లో కూడా ఒకనొకరు ప్రేమించుకుంటున్నారు. నిజమైన అబద్ధం అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని ప్రేమించుకుంటారు. యథార్థం చెప్పాలంటే మన అందరం వ్యాపారం. నిజమైన ప్రేమ ఇంట్లో కూడా ఒకరికొకరి సంబంధం నిజమైన ప్రేమ అది అవ్వడం. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఆశించి, ఒకళ్ళ సుఖం ఒకళ్ళు వాళ్ళని ప్రేమిస్తే మనకు సుఖం వస్తుంది, మనం ప్రేమిస్తే వాళ్ళకి సుఖం వస్తుంది. ఒకళ్ళ స్వార్థ ప్రయోజనం ఒకళ్ళు చూసిన ఇంట్లో కూడా, డొమెస్టిక్ అఫైర్స్ లో కూడా, ఓ అన్న పటికి బలం అయినట్టుగా అనా ఇచ్చి పట్టుకుని ఎలా చూసుకుంటున్నాను, అలా ఇంట్లో కూడా ఒకరినొకరిని అలా ప్రేమించాం. అది వ్యాపార ప్రేమ. వ్యాపార ప్రేమ ఎక్కడ? భగవంతుడి ప్రేమ. మన ఇంట్లో ఉన్న వస్తువులనే మనం కారణం లేకుండా, స్వార్థం లేకుండా ప్రేమించలేకపోతున్నాం. ఇంట్లో ఉన్న మనుషులు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మన ఇంట్లో ఉన్న వ్యక్తిని కానీ, మన ఊళ్ళో ఉన్న వ్యక్తిని కానీ ఏమి స్వార్థం లేకుండా, అపేక్ష లేకుండా మనం ప్రేమించలేకపోతున్నాం. మీరు పరిశీలించుకోండి. ఒక జ్ఞాని మాత్రమే లోకాన్ని అకారణంగా ప్రేమించాలి. అది ఒక జ్ఞాని చేశారు. అయితే భక్తి లేదా మనకి భగవంతుని ప్రేమించడం లేదంటే, భగవంతుని ప్రేమిస్తున్నాం. ఎలా ప్రేమిస్తున్నాం మనం?
లోకానికి సంబంధించినటువంటి ఏ విషయాలు వాంఛించి ప్రేమించారు. అప్పుడు ఏమవుతుంది, మీకున్న వాంఛకి, మీకున్న కోరిక, మీకున్న స్వార్థానికి ఆ ప్రేమ పరిమితం అయిపోతుంది. భగవంతుని మనం ప్రేమిస్తుంటే దానికి కారణం కనిపిస్తుంటే అది నిజమైన ప్రేమ. విదేహ ముక్తులని, జీవన ముక్తులని, నిత్య ముక్తులని ఇలా రకరకాలుగా ఉంటారు. అంటే విదేహ ముక్తులు అంటే దేహం పడిపోయిట ఏంటంటే వాడికి ముక్తి వస్తుంది. జీవనముక్తులు అంటే దేహం ఉండగానే ముక్తిని పొందుతాడు. దేహం మనకు అడ్డు రాదు. నిజంగా మనకు అహంకారం పడిపోయింది అనుకో, నాకు మోక్షం రాకుండా దేహం నన్ను అడ్డుకోలేదు. చావుకి మోక్షానికి ఏం సమస్య? ఇప్పుడు కూడా నేను మోక్షం అనుకుంటాను నా అహంకారం. నేను చచ్చిన వాడికి వేచి ఉండాలి. చాలా మంది ఏమనుకుంటున్నారు, చచ్చిపోయిన వాడికి మోక్షం వస్తుంది తిరిగి పోవాలి. కాదు, ఈ దేహం అడ్డు రాదు. అంటే ఈ దేహం మరణం మనకు సమానం. దేహం ఉండగానే వాడికి మోక్షం వస్తుంది. అహంకారం దేహం మటుకు అడ్డు కాదు. అదే దేహంలో ఉన్న ప్రారంభం ఖర్చే వరకు బొమ్మలను తిరిగి తిరిగి పడిపోవాలి. అయితే దేహం ఉండగా ఎవరికైతే అహంకారం పడిపోయిందో వాడు కొత్త జీవత్వం పోయినందుక కొత్త వాసన కాదు. ఈ వాసన పోయేసుకుంటుంది జీవలక్షణం, ఈశ్వర లక్షణం. ఈ దేవ దృష్టి కూడా దేవలక్షణమే, ఈశ్వర లక్షణం కాదు. అదే భగవాన్ ఒక ఉదాహరణ చెప్పాడు. సినిమా తెర మీద ఒకసారి పెద్ద పెద్ద మనుషులు వచ్చారు, కానీ సినిమా తెర మీద కాదు. ఒకసారి సినిమాలో కూడా పెద్ద పెద్ద వర్షం కురిసేస్తుంది, కానీ సినిమా తెర తడవదు. తెర విధంగా అయితే ముప్పు, తెర మీద ముప్పు ఉన్నప్పుడు అంటుకోదు, నీరు ఉన్నప్పుడు చడవదు. అదేవిధంగా ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలను కూడా జ్ఞానం అలాగే చూస్తాడు. అంటే తెర మీద ఉన్న బొమ్మల యొక్క ఎఫెక్ట్ తెర మీద ఎలా ఉండదు, జ్ఞాని మీద ఈ ప్రపంచం యొక్క మనసు సంబంధించిన అహంకారానికి సంబంధించిన ఎఫెక్ట్ ఇవ్వండి. కానీ జ్ఞానం కూడా చూస్తాం. అంటే అది ఎఫెక్టివిటీ మీద ఉండదు. ఒకరిని మరణించాలనుకోండి, మరణించిన కూడా తను సినిమాలో బొమ్మ చూసినట్టే ఉంటుంది. వాడికి దానివల్ల తన దేహం పోయినప్పుడు ఏం చేసిన తన దేహంలో విడిపోయినప్పుడు మరణం సమస్య లేదు. అంటే మరణం అనేది అంటే నిత్యం కూడా రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వాళ్ళు నిత్యం వస్తారు. కొంతమంది జీవన్ముక్తులు, కొంతమంది విదేహముక్తులు, కొంతమంది క్రమముక్తి. శరీరం పడిపోయిన తర్వాత ఏం కొంచెం సూక్ష్మవాసం ఉంటే విశ్వనాగ్రహాలు కాలిపోయి క్రమముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు రకరకాల. కొంతమంది బద్ధ జీవులను క్లాస్ పెట్టారు రామకృష్ణ పరమహంస వాళ్ళు. మామూలుగా చాకలు మామూలుగా రాత మీద బట్టలు కుట్టించి కొట్టేసిన వాళ్ళు అంతే వాళ్ళు రాస్తారు. ఇంకా వాళ్ళకి వాళ్ళు బద్ధ జీవులుగా చక్రం సంసార చక్రంలో పడిపోవలసిన వాళ్ళకే వాళ్ళకి మోక్షం కాదని క్లాస్ కేటాయింపు చేశారు. వాళ్ళు బద్ధ జీవులు అన్నారు. అలా మీరు కోసేసిన రంపం పెట్టి కోసేసిన వాళ్ళకి జ్ఞానం రాదు. అంటే వాళ్ళు తడిసిపోయిన అగ్గిపోవడం కూడా ఈ తడిచిపోయిన అగ్నిపూర్వాలను ఏమైనా పెట్టి గీస్తా అంటే పెట్టిపోతున్నా కానీ వెళ్ళదా? కొంతమంది జీవులు అంతే అని పరమహంసారు. ఈశ్వరుని మనం ఎందుకు ఆశ్రయించాలి? మాయను జయించడం కోసం ఆశ్రయం. మీరు ఏమనుకుంటున్నారు, ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అని మీకు అనిపిస్తుంది. ఎక్కడ లేదు, మీ హృదయంలో ఉన్నాడు. నన్ను క్షమించండి, మీ హృదయంలో ఈశ్వరుడు ఒక్కడే నిజం. మీకు బయట కనిపించి అన్ని అబద్ధాలు ఊరికే, అది మన గురికి ఆరాధన కోసం, ఉపాసన కోసం అలా పెట్టారు. కానీ బయట కనిపించి అన్ని అబద్ధాలు. మన హృదయంలో ప్రకాశిస్తున్న ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడు. అయితే బయట ఏంటి, బయట మనం ఉపాసన చేయాలి భక్తి కోసం, ఉపాసన కోసం. మన ఏకాగ్రత నిలబడుతుంటే ఆత్మని ధ్యానించలేం కదా. అంటే ఏదో ఒక విగ్రహాన్ని ధ్యానం కోసం పెట్టారు, ఉపాసన కోసం ఏర్పడ్డాయి విగ్రహాలన్నీ కూడా. ఈ విగ్రహాలన్నీ నిగ్రహం కోసం ఏర్పాటు చేశారు, ఉపాసన కోసం ఏర్పాటు చేశారు. అయితే మనందరికీ భక్తిగా ఉంది, భక్తిగా ఉండాలి ఉంది, కానీ మన మనసుకి శక్తి చాలా. భక్తి కోరుకుంది, శక్తి లేదు మనకి. భక్తి ఎంతో కొంత భక్తి ఉన్నవాడు మీరు ఇక్కడికి వచ్చారు. అది నిలబెట్టుకోవడానికి శక్తి చాలుతుంది. భక్తి ఉంది నిలబెట్టుకోవడానికి, శక్తి చాలుతుంది. ఆ శక్తి ఎలా వస్తుంది? ఆ శక్తి ఎలా కలుగుతుంది? ఈశ్వరుని ప్రార్థించగా ప్రార్థించగా మనలో ఉన్న తలంపులు అంటే అలవాట్లు పడిపోతాయి. మన అలవాట్లు మనం ఈ అలవాట్లను గొలుసులు మనం కట్టేస్తున్నాయి మన మనసు, మన మనసుకు స్వేచ్ఛగా. అవి మన ఈశ్వరు యొక్క పాదాలను ఆశ్రయించడం వల్ల మనకున్న అలవాటు నెమ్మది ఒకటి ఒకటి కిందకి రాలిపోతుంది. అద్వాచార్య గారు చెప్పారు, పుష్పంలో ఉన్న తేనె ఎటు ఉండదో, భారతం ఉన్న భగవద్గీత ఉంటుంది. పుష్పానికి తేనె, పుష్పంలో తేనె ఉంటుంది. ఆ పుష్పానికి తేనె ఎటువంటి మాధుర్యాన్ని చేకూరుస్తుందో, భారతానికి భగవద్ భారత మధ్యలో భగవద్గీత ఉంది కాబట్టి ఆ భారతానికి భగవద్గీత అంటే మాధుర్యాన్ని చేకూరుస్తుంది. మధ్యాచార్య అంటే పుష్పానికి తేనె ఉండదు, మహాభారతానికి భగవద్గీత ఉంటుంది. అది భారతమే భగవద్గీత ఉంటుంది, మహాభారతం. మధ్వాచార్య గారు ఏమన్నారంటే అది భారతమే, అని అందులో భగవద్గీత ఉంది కాబట్టి మహాభారతం అది మామూలు భారతం.
మీకు దుఃఖం వస్తుందనుకోండి,
కారణం ఏంటి? తలంపు రూపం వస్తుంది. మీకు ఎవరికైనా దుఃఖం వస్తుంది? దుఃఖం ఎందుకు వస్తుంది? తలంపు రూపం వస్తుంది. తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? అహంకారం నుంచి వస్తుంది. మీకు భక్తి అభివృద్ధి అవ్వాలంటే ఒక చిన్న ఉపాయం ఆలోచించండి. మీరు ఇది పనికిరాదని ఏ నామరూపాన్ని అయితే ఉద్దేశారు, మళ్ళీ ఆ నామరూపాన్ని మనసులో వచ్చి పడకుండా చూసుకుంటే మీకు భక్తి అభివృద్ధి. మీరు మనకి ఇది పనికిరాదు, ఈ నామరూపంలో మనకి ఇబ్బందులు ఉన్నాయి అని ఏ నామరూపాన్ని అయితే మీరు ఇది ఆలోచించి వదిలేశారు, మీరు వదిలేసిన నామరూపాన్ని మళ్ళీ మీ మనసులో రాకుండా చూసుకుంటే మీకు భక్తి వదిలేదు. సిమెంట్ రోడ్డు మీద ప్రయాణం అంటే మట్టి రోడ్డు మీద మనం ప్రయాణం చేయొచ్చు, కంకర రోడ్డు మీద ప్రయాణం చేయొచ్చు, సిమెంట్ రోడ్డు మీద ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు భగవాన్ మాట్లాడుతుంటే సిమెంట్ రోడ్డు మీద ప్రయాణం, మట్టి రోడ్డు మీద ప్రయాణం ప్రయాణం కాదని నేను చెప్పటం లేదు, అది ప్రయాణం. కంకర రోడ్డు మీద ప్రయాణం అంటే మాయా జయించాలంటే, మాయని జయించాలంటే మాయా మాయా మాయ మాయా ఈశ్వరు చేతిలో ఉంది, మనం మాయ చేతిలో ఉన్నాం. అంటే మాయకి అధిపతి ఎవరు? భగవంతుడు. అంటే భగవంతుని ఆశ్రయిస్తే మనం మాయని జయించవచ్చు. మన దేహానికి ప్రారంభం ఎలా ఉందో రాముడికి అలాగే ప్రారంభమైంది, కృష్ణుడికి అలాగే ప్రారంభం. అయితే కర్మ చేశారండి మనం, మనలాగే కర్మ చేస్తే మనలాగా మంచి కర్మ చెడు కర్మలు చేస్తాం. ఇప్పుడు మన దేహానికి ప్రారంభం కదా, అయితే రాముడి దేహానికి అలాగే ప్రారంభం అండి, కృష్ణుడి దేహానికి కూడా అలాగే ప్రారంభం. మన దేహానికి ప్రారంభం ఏంటి? మనం చేసిన మంచి, మనం చేసిన చెడ్డ మన దేహానికి ప్రారంభం. మరి కృష్ణుడి దేహానికి ప్రారంభం ఏంటి? పుణ్యాత్ములు పుణ్యం, పాపాత్ములు పాపం ఆయన దేహానికి ప్రారంభం. పుణ్యాత్ములు చేసిన పుణ్యం, పాపాత్ములు చేసిన పాపం భగవంతుడి దేహానికి ప్రారంభం. మనం మనం సొంతంగా చేసిన పుణ్యం పాపం మన దేహానికి ప్రారంభం. అంటే మన దేహానికి ఎలా ప్రారంభం ఉంటే ఈశ్వరుడు భగవంతుడి శరీరంతో వచ్చింది ఆయన దేహానికి కూడా ప్రారంభం. తర్వాత చదవండి రామచంద్ర గారు.
ఇంద్రజాల సదృశ్యమైనది ఈ మిథ్యా ప్రపంచం.
మిథ్యా ప్రపంచం ఈ ఇంద్రజాలం చూడండి సమానం. ఇప్పుడు చూడండి, కొంతమంది నోటి నోటి ద్వారా ఇంద్రజాలం చేసి నోటి ద్వారా రూపాయలు కట్టేస్తూ ఉంటాడు, మరి అడుక్కుంటూ ఉంటాడు. అది ఆ నోటి ద్వారా వచ్చి రూపాయలు నిజంగా అడుక్కోడు ఎందుకంటే ఎన్ని రూపాయలు చెప్పి ఇంకేస్తాను నోట్లో కట్టేస్తాడు. ఇంత డబ్బా తీస్తాడు చూడండి ఎన్ని రూపాయలు వచ్చేస్తాయి, మన ఎదురుకున్న డబ్బాల రూపాయలు కనపడు అందులో ఎన్ని రూపాయలు చెప్పి చేస్తాడు. ఇదంతా ఇంద్రజాలం. మళ్ళీ మనం అడుక్కుంటూ ఉంటాడు, మీరు 10 రూపాయలు 1 రూపాయలు మీరు రోడ్ల మీద చూస్తున్నారు, రోడ్లు ఇంద్రజాలం చేస్తారు. వాడు ఎలా అంటే చెయ్యి, 1 రూపాయలు కారిపోతూ ఉంటాడు. ఏమండి అంత నిజం? అదంతా నిజమైతే మనం 10 రూపాయలు పోవడం మనం అడగడం ఎందుకండి? ఇంకా
అటువంటి మా అటువంటి ప్రపంచం ఇది కూడా.
ఏమండి మీరు నిజంగా చెప్తున్నాను, ఆ ఇంద్రజాలం చూసేవాడు ఎంత దరిద్రుడు, నిజంగా స్వరూపం ఎంత దరిద్రుడు. ఈ ప్రపంచంలో అంత దుఃఖం, ప్రపంచంలో దుఃఖం ఉందో కానీ సుఖం అనేది లేదు. సుఖం ఆత్మ ఉంది, ప్రపంచంలో దుఃఖం. మనకి డబ్బు అంటే చాలా ప్రీతి అనుకున్న మాట వస్తుంది, అనుకున్న మాట వస్తుంది. మనం డబ్బుని విడిచిపెట్టలేకపోతే డబ్బు మనం విడిచిపెట్టాలి. అలాగే బంగారం అంటే మనకు చాలా ప్రీతి అనుకున్న మాట వస్తుంది, బంగారం మనం విడిచిపెట్టలేకపోతే బంగారం మనం విడిచిపెట్టాలి. అయితే నా దేహం అంటే నాకు చాలా ప్రీతి అనుకోండి, వైద్యం చేయించుకుంటాను, రాయలు వెళ్తాను, మంట వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, నా దేహం అంటే నాకు చాలా ఇష్టమే కానీ నా దేహం నన్ను విడిచిపెట్టాను. గౌతమ బుద్ధుడు ఒక మాట చక్కగా చెబుతాడు, నా దేహమే నాది కానప్పుడు ఈ విషయాల ప్రపంచంలో ఏ వస్తువు నాది, నా దేహమే నాది కానప్పుడు ఈ విషయాల ప్రపంచంలో ఏ వస్తువు నాది అన్నాడు గౌతమ్. ఈ మధ్యన ఎవరో ఒకరు అన్నారు, ఎవరో ఏమన్నా గౌతమ బుద్ధుడికి ఒక శవాన్ని చూస్తే అంత వైరాగ్యం వచ్చింది, నేను రోజు చూస్తాను శవాన్ని మాట్లాడి వైరాగ్యం రావటాడు. గౌతమ బుద్ధుడు ఒక శవాన్ని చూశాడు పాపం, అతను వైరాగ్యం వచ్చేసింది, విడిచిపెట్టేశాడు, రెనౌన్స్ చేశాడు, నేను రోజు శవాన్ని చూస్తాను అది వైరాగ్యం రావటాడు. మనం ఇదే మనం రోజు చూస్తున్నాం సేవలు మన వైరాగ్యం అంటే మనం తడిచిపోయిన అగ్గిపోవాలంటున్నాడు అన్నమాట. ఇంకా ఎలాగో రామకృష్ణ పరమాత్మ గారు చెప్పి తడిచిపోయిన అగ్గిపోవాలంటున్నాడు అన్నమాట. అది ఎలాగో ఇంత పెట్టుబడి అయిపోతుంది కానీ ఎలాగండి, బాగా ఎండిపోయిన పొరలుంది అనుకున్నారా, అలా ఎదిగించడం తిరిగిపోతుంది. అంటే గౌతమ బుద్ధుడు బాగా ఎండిపోయిన పొరలు అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే యాని ఈ వయసులోంచి ఎందుకండి మనం ముసలోళ్ళు అయిన తర్వాత మీరెత్తుకు వచ్చింది కదా అంటారు. ఇది ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్. ఈ వయసులోంచి ఎందుకండి అంటే ఎవరైనా ఇక్కడ కాస్త 20 సంవత్సరాల వయసు ఉన్నాడు, 40 సంవత్సరాల వయసు ఉన్నాడు ఇక్కడ కూర్చున్నా అనుకోండి, వాళ్ళు మీరు రోడ్డు ఎక్కడ అయిన చేస్తే మీకు ఇప్పుడు నుంచి ఎందుకంటే ముసలోళ్ళు అయిన తర్వాత మీరు నేర్చుకోవచ్చుంది కదా. అంటే ఇప్పుడు నుంచి మనం అన్నం తినాలి, బట్ట కట్టుకోవాలి, లోకం మీద కూడా మెచ్చి మీద తీసి తిరగాలి. కానీ ఇప్పటికీ జ్ఞానం సంపాదించకూడదు. ఎలా ఉందండి ఆర్గ్యుమెంట్? ఇప్పటి నుంచి ఊళ్ళో కొలవాలని నెత్తి మీద వేసి తిరగాలి. రాగద్వేషాలు నేర్చుకోవచ్చు, ఇంటికాడి పేచిరి పెట్టడం నేర్చుకోవచ్చు, ఊరిని అంకించడం నేర్చుకోవచ్చు, కానీ ఊళ్ళో ఒకరినొకరు కష్టలు పెట్టడం నేర్చుకోవచ్చు, సినిమాలు చూడటం నేర్చుకోవచ్చు, సారా తాగడం నేర్చుకోవచ్చు, అన్ని నేర్చుకోవచ్చు. కానీ జ్ఞానం నేర్చుకోకూడదు అన్నమాట. ఇప్పటి నుంచి ఏ వండర్ఫుల్ ఆర్గ్యుమెంట్ అండి. ఈ ప్రశ్న మీకు లోకంలో ప్రతి ఊళ్ళో కనిపించే ప్రశ్న. ఎడపిల్లలు ఎవరనండి, ఎందుకు ఇప్పుడు నుంచి అంటే ఇప్పుడు నుంచి ఏమి నేర్చుకోమని? జ్ఞానం నేర్చుకోకపోని ఏమి నేర్చుకోమని చెప్పేవాళ్ళు కౌంటర్ క్వశ్చన్ వేస్తున్నాను. అది చెప్పగలరు వాళ్ళు, తిరిగి రిప్లై చెప్పగలరు ఇప్పుడు నుంచి మీకు ఇది ఎందుకు అంటారు? వేదవంతం అంటే అర్థం ఏంటి? జ్ఞానం అంటే అది బట్టలు కూడా ముసలి అయిన తర్వాత కట్టుకోవచ్చు కదా ఇప్పుడు నుంచి ఎందుకు? అన్నం కూడా ముసలి అయిన తర్వాత తినవచ్చు కదా ఇప్పుడు నుంచి అన్నం తింటారు ఎందుకు? ఇప్పుడు ఇప్పటి నుంచి సినిమాలు చూడవచ్చు, ఇప్పటి నుంచి బట్టలు కట్టుకోవచ్చు, ఇప్పటి నుంచి రాగద్వేషాలు నేర్చుకోవచ్చు, ఇప్పటి నుంచి కక్షలు కాపాణ్యాలు అన్ని నేర్చుకోవచ్చు. కానీ జ్ఞానం మటుకు ముసలి అయిన తర్వాత నేర్చుకోవడం మొదలెట్టాలి. ఏం ఆర్గ్యుమెంట్స్ అండి? అంటే మనకు బ్రెయిన్ సొంతంగా ఆలోచించుకునే శక్తి మనకు లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన ఏమి గంగిరెద్దులో ఒకటం. ఒక రకంగా మన జీవితాలు గంగిరెద్దులు జీవితాలు. గంగిరెద్దులేమా? గౌతమ బుద్ధి అన్నాడు, ఈ మానవ లోకం అంతా కూడా గొర్రెలు అన్నాడు. మనుషులందరూ కూడా గొర్రెలు. పొరపాటున ఒక గొర్రె గొర్రెల మంద ఎప్పుడైనా సార్ చూడమన్నాడు. పొరపాటున ఒక గొర్రె కాళ్ళు జారు గోతిలో పడితే మిగతా గొర్రెలు ఏమనుకుంటాయట? అది యాక్సిడెంట్ వల్ల ముందు గోతిలో పడింది. మిగతా గొర్రెలు ఏమనుకుంటాయో ఆ గోతులు ఏదో మేత ఉంటుంది, ఎలా గొర్రెలు వెళ్ళి అందుకే ఇందులో పడుతుంది, మిగతా గొర్రెలు ఆ గోతులోనే పడిపోతాయి. మనుషులందరూ గొర్రెలు అన్నారు. మనుషుల కాదు అందరూ గొర్రెలు అన్నారు. మొదటి గొర్రె పొరపాటున గోతిలో పడింది, అది యాక్సిడెంట్ వల్ల పడింది. మిగతా గొర్రెలు ఏమనుకుంటాయో ఆ గోతులు ఏదో మేత ఉంటుంది, ఎలా గొర్రెలు వెళ్ళి అందుకే ఇందులో పడుతుంది, మిగతా గొర్రెలు ఆ గోతులోనే పడిపోతాయి. మనుషులందరూ గొర్రెలు అన్నారు. మనుషుల కాదు అందరూ గొర్రెలు అన్నారు. మానవ లోకం కూడా ఇటుక అంటించి ఇటుక మీద కూర్చోబెట్టి వాడి జ్ఞానం గురించి వాడికి ఏదైనా విషయం గురించి ఆలోచించుకుంటే విధంగా ఆలోచించలేదు. రాగద్వేషాలతో నిరంతరం కాలిపోయే మనిషికి జ్ఞానం ఏంటి? వాడి సలహా అడగటం ఏంటని అడుగుతుంది. రాగద్వేషాలతోటి కామక్రోధాలతో ఇటుకం కాలినట్టు నిరంతరం కాలిపోయే మనుషుల గురించి వాడి గురించి మనం సలహా కలగటం ఏంటి? జ్ఞానం అడగటం ఏంటి? వాడిని అసలు అడ్వైజ్ అడగటం ఏంటని అడుగుతుంది. అదికే ఇటుకంలో మనిషి కాలిపోతున్నాడు. కాలిపోతే మీరు సలహా ఏదైనా అడిగితే చెబుతాడో చెప్పగలడు? అసలు ఇటుక మీద మనిషి కాలిపోతున్నాడు అండి. మీరు ఏదైనా సలహా తిరిగితే మీకు సలహా చెప్పాలనిపిస్తున్నా, మీకు సలహా చెప్పగలడు. అలాగే నిరంతరం రాగద్వేషాలతోటి కామక్రోధాలతోటి కాలిపోయి ఈ మనిషిలా మీకు సలహా చెప్పింది నేను ఎంత సహాయం చేయొచ్చు? కర్తృత్వం లేకుండా చేయాలి. ఇది భ్రమం, ప్రపంచం అనేది భ్రమం. బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాడు, వాలీబాల్ వాళ్ళు గ్రౌండ్ నేర్చుకోవడానికి ఎలా వస్తారు వాళ్ళు? అది మనం ట్రైనింగ్ అవటానికి లోకంలో వచ్చాం. కేవలం పశువులు చేయాలి తింటాం కాదు, మనం ట్రైనింగ్ అవటం కోసం లోకంలో వచ్చాం. ఇది కూడా ప్లే గ్రౌండ్ ప్రపంచం. అలవాట్లు అంటే మీరు సామాన్యం అనుకోకండి. మనం మరణించినప్పుడు, మనం జన్మించినప్పుడు 10 చెడ్డ అలవాట్లు తిరుగుతే మరణించినప్పుడు ఒక అలవాటు ఒక చెడ్డ అలవాటు తగ్గించుకున్నది ఏడ్చిందా? ఉదాహరణకు 10 చెడ్డ వాసనతో మనం పుట్టామనుకోండి, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒక చెడ్డ వాసన పూర్తిగా దేవునితో సహా పోగొట్టుకుని మనం మరణిస్తే కనీసం ఆ ఒక్క చెడ్డ అలవాటైనా పోయింది కాబట్టి అంతవరకు అది సక్సెస్ అయినట్టు. అయితే గురువు యొక్క అనుగ్రహం ఉంటే, గురువు యొక్క అనుగ్రహం కంటే గొప్పది విషయంలో ఏమీ లేదండి. అసలు మీరు చేసే ధ్యానాల కంటే, జపాల కంటే, పూజల కంటే గురువు యొక్క అనుగ్రహం అంత. గురువు అనుగ్రహంతో సమానమైంది లేదు. అసలు సమానమైంది లేనప్పుడు మించింది ఎలా ఉన్నాయి? అలా చెప్తాం. అందుకే భగవాన్ చెప్పారు, పులి నోట్లో పడ్డ మాంసం ఏ విధంగా అయితే బయటకు రాదు, గురువు యొక్క అనుగ్రహంలో పడుకోవాలని. మన మనస్సు అని చెప్పి నిజమైన మాటలను ప్రేమించడం, మాయ మాటలను ప్రేమించడం, ఇంకేది మనసు మాయ కదా. మన మనసు అంటే ప్రకృతి గొడవలకి వెళ్తుంది కదా, భగవంతుని వైపు కలగదు. ఇంకేది మనసు ప్రకృతి కదా. మనసు ప్రకృతి, ఇంద్రియాల ప్రకృతి, బుద్ధి ప్రకృతి, ఇవన్నీ ప్రకృతే కాబట్టి ప్రకృతి విషయాలను కోరదు. భగవంతుడు ఏం చెప్పాడు గీతలో? మనసు ప్రకృతే, బుద్ధి ప్రకృతే, ఇంద్రియాలు ప్రకృతి. జనాలి మనకున్న తెలివితేటలంతా మన బుద్ధి అంత వైభవంత, మన బుద్ధి వైభవంతా మన తెలివితేటలంతా. రాబోయే జన్మ ఏంటో మనకు తెలియదు, గర్జన్మ తెలియదు,
ఇప్పుడు ఈ జన్మలో మనం ఏం సాధించామంటే ఏం కనపడదు, ఏం చేశామంటే ఏం కనపడదు, ఏం ఆలోచించి మన కంట్రిబ్యూషన్ ఏముందంటే ఏం కనపడదు. ఇటువంటి బుద్ధిని నమ్ముకోవాలా లేకపోతే భగవంతుడు చెప్పిన మాటలు నమ్ముకోవాలా? అందుకేనండి రోజులు 10 అవతారాలు ఇస్తే మన బుద్ధిని నమ్ముకోవాలా? మన బుద్ధి రోజులు 10 రకాలుగా ఉంటుంది. కొంతమంది ఒక రోజు చిరాకు పడుతుంటారు, ఒక రోజు ఆ గంటలో చిరాకు పడుతుంటారు, ఆ గంటలో నవ్వుతుంటారు, ఆ గంటలో ప్రేమిస్తుంటారు, ఆ గంటలో ఏదో ఎన్ని రకాలుగా మారిపోతుంటారు. ఒక్క రోజులో ఎన్ని రకాలుగా మారిపోతుంటారు? ఒక్కరోజులోనే ఇటువంటి బుద్ధిని నువ్వు నమ్ముకోవాలి. మనం మన బుద్ధి నా బుద్ధి నేను నమ్ముకోవాలి, అది భగవంతుడి చెప్పిన మాట నేను నమ్ముకోవాలి. నా బుద్ధి నాకు ప్రమాణం, భగవంతుడి చెప్పిన మాటల ప్రమాణం. ఇప్పుడు నా బుద్ధిని ప్రమాణంగా తీసుకుంటాము, ఇవన్నీ ఒక రోజులోనే కుదిరిగా ఉంటాను. ఒక గంట కూడా ఒక నిమిషం కూడా కుదిరిగా లేని నా బుద్ధిని నా మనసుని ప్రమాణంగా తీసుకోవాలి భగవంతుడి మాటను వదిలేసి. పోయి మీ బుద్ధిని ప్రమాణంగా తీసుకుందాం, మీ మనసునే ప్రమాణంగా తీసుకుందాం, మీ అహంకారాన్ని ప్రమాణంగా తీసుకుందాం. మీ అహంకారం మిమ్మల్ని ఏమైనా సుఖపడుతుందా? మీ బుద్ధి మిమ్మల్ని ఏమైనా సుఖపడుతుందా? మీ మనసు ఏమైనా సుఖపడుతుంది? నిరంతరం మిమ్మల్ని దుఃఖంలో దింపి నిరంతరం మిమ్మల్ని నరకాలు పాలు చేసి ఆ మనస్సును అహంకారాన్ని మీరు ప్రమాణంగా తీసుకుంటారా? మిమ్మల్ని నరకం వైపు నడిపించి మీ అహంకారం మీరు ప్రమాణంగా తీసుకుంటారా? లేదా భగవంతుడు చెప్పిన మాటలను ప్రమాణంగా తీసుకుంటారా? మీ బుద్ధికి తోచినట్టు చేయడం గొప్ప కాదు, భగవంతుడు చెప్పినట్టు చేయడం గొప్ప. ఎవరు బుద్ధి చేసినట్టు వాడు తీసేటి అందరూ చేసేకడ. చెడ్డవాడు చేస్తాడు, మంచివాడు చేస్తాడు. నాకు క్షీరాణం అంటే ఇష్టం అనుకోండి, క్షీరాణం తాగడం గొప్ప. కాకరకాయ కూర అంటే ఇష్టం లేకపోయినప్పటికీ ఆరోగ్యకరం అంటే నేను తినగల, అది గొప్ప. ఎవరికి ఇష్టమైన పని అంతా ఇంచుడైనా చేస్తాడు. ఎవరికి ఇష్టమైన పని చేయడం గొప్ప కాదు, ఇతర కలిగించేదైతే మంచిదైతే తనకి ఇష్టం లేకపోయినా చేయగలగా అది గొప్ప. ఎవరికి ఇష్టమైన పని అందరూ చేయగలరు. అది నాకు సినిమా చూడటం ఇష్టం అనుకోండి, నేను సినిమా చూడటం కూడా గొప్పనండి. నాకు ఇష్టం లేకపోయినప్పటికీ, నా బుద్ధికి ఇష్టం లేకపోయినప్పటికీ అది మంచిదని పరమాత్మ చెప్పినప్పుడు అది నేను చేయగలగాలి, అది గొప్ప, అది గ్రేట్నెస్ అండి. ఎవరైతే చేసి పని గందరగోళం లేకుండా ప్రశాంతంగా చేస్తున్నాడు, ప్రశాంతంగా జీవిస్తున్నాడు, ఎవరైతే జీవ నది లేదా నదిలాగా 10 మందికి ఉపకారం చేస్తున్నాడు. నది చూడండి, ప్రవహించి వెళ్ళిపోతున్నాం, అందులో అనేక మంది పొలాలకు నీరు పెట్టుకుంటారు, బిందులు తోడు తెచ్చుకుంటారు, అనేక మందికి ఉపయోగపడతాం అండి. అది మనంతా చూడదు, దాని ప్రవాహంలో వెళ్ళలేకపోతాం. మనం పొగడతాడు దాని పక్క. అలా ఎవరి జీవితం అయితే నదీ ప్రవాహంలో జీవ నదిలాగా ప్రవహిస్తుంది, రెండో వాడికి కూడా తెలియకుండా తన చేయవలసిన మంచి ఎవరైతే చేసుకుపోతున్నాడో, ఎవరైతే ఎదటివాడ యొక్క పొగడతలకి, ఎదరువాడ యొక్క గొప్పలకి, ఎదటివాడ యొక్క అభిమానాలకి ఎవరైతే ఆశించడు, ఎవరైతే ఇగుడు దిగుడు లేకుండా ఎవరైతే సమానంగా జీవిస్తాడు వాణి జ్ఞానం వరిస్తుంది. వాణి జ్ఞానం మీరు ఒకటి మటుకు మర్చిపోకండి, మీ హృదయంలో ఉన్న ఆత్మ మీరు తెలుసుకోవాలని ఎంతైతే కోరికగా ఉన్నారో, వీడికి ఎప్పుడు తెలియబడదామని వారు లోపల ఉన్న ఆత్మ కూడా జడ వస్తువు అనుకోండి, లోపల ఉన్న ఆత్మ వస్తువు కూడా మీకోసం ఎదురు చూస్తుంది. మీలో ఉన్న నిజమైన ఆత్మ, మీలో నిజమైన ఈశ్వరుడు, నేను ఈశ్వరుని తెలుసుకోవాలనే కోరిక మీకు వచ్చినప్పుడు ఆ ఈశ్వరుడు కోసం తప్పించడం, ఈశ్వరుడు కోసం ఎలా తప్పిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఆ వస్తువు మీకోసం తప్పిస్తుంది. అది జడ వస్తువు మటుకని మీరు అనుకోవద్దు. లోపల ఈశ్వరుడు జడ వస్తువు కాదు. చేతులతోడు పని చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నోటితో మాట్లాడేటప్పుడు మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది నోటితో మాట్లాడతారు, కొంతమంది హృదయంతో మాట్లాడతారు, కొంతమంది హృదయంలో ఏముండదు నోటితో మాట్లాడతాం. ఇప్పుడు నా హృదయంలో ఏమి లేదనుకోండి, మాట్లాడచ్చు. నేను నోటితో మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు మీలో ఏమి ఎఫెక్ట్ ఉంది? నేను చెప్పే విషయం నా గుండెలో ఉంటే మీ గుండె దేవన పనిచేస్తుంది. నా గుండెలో ఏమి లేకుండా నేను నోటితో మాట్లాడుతుంటే దాని ప్రభావం మీ మీద నా దగ్గర నేను వస్తుంది, మీకు ఎలా ఇవ్వగలను? నా గుండెలో లేని దాన్ని మీకు ఎలా ఇవ్వగలను? నోటితో చెప్పింది ఓట్లు సంపాదించడం, రూపాయలు సంపాదించడం, నోటితో చెప్పి మాట్లాడుకుంటాను. మీరు శ్రద్ధగా వినటం ఏజ్జండి, ఎన్న విషయాన్ని మననం చేయటం ఏజ్జండి, అది మళ్ళీ మీరు ధ్యానం చేయటం ఏంటి. అంతేకాదు మీరు శ్రవణ మనమాలు లేకుండా ఏదో మంచి పనులు చేస్తున్నా మాకేదో మోక్షం వస్తున్నా ఎవరో రాసిపోయారు. ఈ సబ్జెక్ట్ గురించి వినారు వినారు ఇలాగే నేను చాలా కోటీశ్వరుడు మేము, మాకు చాలా డబ్బు ఉంది, డబ్బు ఉంది కాబట్టి మాకు జ్ఞానం వచ్చేస్తున్న గర్వం మటుకే ఉండకండి, డబ్బు వల్ల జ్ఞానం రాదు. ఈ కోట్లు గారిగా ఈ ప్రపంచం యొక్క చక్రవర్తులే, ఈ ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులే ఒట్టి చేతులతో పిలుపుతారు. అలెగ్జాండర్ ఎన్నో దేశాలు జయించాడు, జయించి 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 మరణించేపు ఏం సాధించామంటే అతనికి ఏం కనపడదు. అదేమని అంటే నా చేతులు బయటకు పెట్టినాడు మరీ కప్పెట్టినాడు అలెగ్జాండర్ లాంటి చక్రవర్తి, ఒట్టి చేతులతో బయటకు పోయాడు. నా శరీరం అంతా కప్పెట్టేయండి, రెండు చేతులు మరియు బయటకు ఉంచమన్నాడు. అంటే అలెగ్జాండర్ లాంటి మహాచక్రవర్తి ఒట్టి చేతులతో బయటకు పోయాడు. మీకు ధనం ఉంటే దాచుకోండి, మీకు ధనం వల్ల జ్ఞానం వస్తుంది, చదువు మీకున్న చదువు వల్ల మీకున్న ధనం వల్ల జ్ఞానం వస్తుంది, ఎప్పుడూ ఊహించకండి. అసలు మీకు ఎన్ని కోట్లున్నా మీకు జ్ఞానం రాదు, ధనం జడ వస్తుంది. మీరు పుస్తకాలు చదివి ఒక డాక్టర్ అవ్వచ్చు, పుస్తకాలు చదివి ఒక అతను ఇంజనీర్ అవ్వచ్చు, పుస్తకాలు చదివి ఒక అతను అగ్రికల్చరిస్ట్ అవ్వచ్చు, పుస్తకాలు చదివి ఒక ఉపన్యాసాలు చెప్పవచ్చు, పుస్తకాలు చదివి ఒక పండితులు రామాయణం భారతం పురాణాలు రాయొచ్చు. ఇదంతా జ్ఞానం. లోపల ఉన్న పరమాత్మ రూపం అంటే ఈశ్వరుని ఎవడైతే తెలుసుకోడో వాడు మిగతా వాడు ప్రతి వాడు అది ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే నిజం. దాన్ని పొందే వరకు మనకి స్వేచ్ఛ రాదు, ఫ్రీడమ్ రాదు. దాన్ని పొందే వరకు మనం బాండేజే. ఉన్నది ఒకటే వస్తువు అంచే కాలేజీ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా లెర్నర్ డిగ్రీ. నా చదువు నా స్వరూపానికి దూరం తీసుకెళ్తాంటే, నా డబ్బు నా స్వరూపానికి స్వరూపానికి దూరం తీసుకెళ్తాంటే, అంతకంటే నేను దరిద్రంగా ఉంటాం మంచిది, అంతకంటే చదువు లేని వాడుగా ఉంటాం మంచిది. నా స్వరూపానికి నా నుండి నన్ను నా విద్య దూరంగా తీసుకుపోతుంటే, నా స్వరూపం నుండి నన్ను ధనం దూరంగా తీసుకుపోతుంటే, ధనవంతుడి కంటే అటువంటి ధనం ఉండటం కంటే దరిద్రం అనిపించడం అంటే మాకేదో గొప్ప ధనవంతులు మేము సత్తరులు కట్టేసి గూళ్ళు కట్టేసి మేము మోక్షాన్ని సంపాదించుకోవచ్చు అలా ఎవరో అనుకోదు. అలా రాదు. సబ్జెక్ట్ ని మీరు శ్రవణం చేయాలి దాన్ని మీరు జాగ్రత్తగా దాన్ని మరణం చేసి బుద్ధితో మామూలుగా దాన్ని బుద్ధులు పదేసారి బుద్ధులు రాపాడించుకోవాలి. అలా చేయవలసిందే కానీ మీరు కొనుక్కునే వస్తువు కానే కాదు, పర్చేజ్ చేయడానికి అవకాశం. మీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, ఏది ఐశ్వర్యం అండి? ప్రెసల్లో ప్రింట్ అయ్యే రూపాయితే ఐశ్వర్యం, మనలో ఆత్మ ఐశ్వర్యం. కాగితాలు ప్రెసల్లో ప్రింట్ అయ్యేప్పుడు నాసిప్పులు ఎక్కడ ప్రింట్ అయ్యే రూపాయి కాగితాలు ఐశ్వర్యం, మనలో నిజమైన ఆత్మ ఐశ్వర్యం. ఇప్పుడు ఇవాళ మీరు ఆలోచించవలసింది ఏమిటంటే, ప్రపంచం విడిచిపెట్టి వెళ్ళిపోతాం, మనకు మరణం వస్తే మన దేహం కనపడదు, ప్రపంచం కనపడదనే కదా. ఇది భయమేస్తాం రైట్. ప్రపంచానికి మీకు బంధుత్వం ఏంటి, స్నేహం ఏంటి సార్? మీకు ప్రపంచానికి ఏమైనా స్నేహం ఉందా? మీకు ప్రపంచానికి ఏమైనా చుట్టాలకుండా ఆలోచించుకోండి. ఏమండి ప్రపంచం కోసం మనం ఏడుస్తాను, మన కోసం ప్రపంచం ఏడుస్తాను, ఇలా ఎంతమంది చూసింది? మీరు జ్ఞాపకించుకోండి, మనం ఎవరైతే ప్రేమిస్తున్నారో మనం అనుకుంటున్నాం, మరో మరణించినట్లు ఒక అరగంట కాఫీకి కూడా ఆదరణ, క్షణాల్లోకి శ్మశానాల్లో కూడా కాఫీ తెక్కి తాగేస్తున్నారు. శ్మశానం పక్కన శవం తాగుతుంటే శ్మశానంలో కూడా కాఫీ తెక్కి తప్పించుకుని తాగేస్తున్నారు. అది తక్కువ ఒప్పు, దాన్ని కూడా వదిలేయండి అసలు. మనం అనుకుంటున్నాం మనం చచ్చిపోయి ఇదంతా మన ఇంట్లో పిల్లలు ఏమైపోతారు, చుట్టాలు ఏమైపోతారో, బంధువులు ఏమైపోతారు, ప్రపంచం ఏం అవ్వదు, ఇవి తినే నోరు తగ్గింది అనుకుంటారు. మన అహంకారం వీళ్ళందరూ మనం లేకపోతే ఇదంతా ఏమైపోతుందో సృష్టి అని అనుకుంటాం. మనం మన ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు అనుకుంటాం, ఇంట్లో ఏమైపోతారు, నీడలేని మొక్కలే బాగా ఎదుగుతాయి. కొంతమంది తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు ఎంతమంది అభివృద్ధిలోకి రాదు? మరి ఆ తల్లిదండ్రులు అహంకారం చచ్చిపోయిన తర్వాత చూశారు, నేను పోషించారు ఆ దేహ ప్రవర్తన బట్టి తర్వాత జరుగుతుంది. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు సరే, లోకం నేను ఎంత ప్రేమిస్తాం? లోకం కనపడదే కదా మనకు చావంటే భయం, లోకం కనపడదే మనకి. లోకం మన గురించి ఎవరు స్మరిస్తుందా, తరిస్తుందా? ఏమిటి మన కోసం, మన దేవుడికి మన కోసం ఏమన్నది కనిపెట్టుకుందా, మన గురించి ఆలోచిస్తుందా? మనలాంటి వాళ్ళని ఎంతమంది చూసింది లోకం? మీరు ఆత్మను ఆత్మ కోసమే ప్రేమిస్తుంటే, ఆత్మను ఆత్మ కోసం ఎదురు చూస్తుంటే, ఆత్మను ఆత్మ కోసమే మీరు తప్పిస్తుంటే, మీ మనస్సు కొంచెం కూడా స్ప్లిట్ అవ్వకుండా, కొంచెం కూడా తెలిపోకుండా ఆత్మ కోసం ఎదురు చూస్తుంది, పోర్ ఆత్మలో ఆత్మ కోసమే తప్పిస్తుంది. మీరు చదువు అక్కర్లేకుండా, డబ్బు అక్కర్లేకుండా, తెలివితేటలు అక్కర్లేకుండా మీకు ఆత్మ తెలియకూడదు. మీరు ఆత్మ కోసం ఎదురు చూడకుండా మీకు తెలివితేటలున్నా, డబ్బు ఉన్నా, చదువు ఉన్నా ఆత్మ తెలియదు. నేను ఎవరికైతే తెలియబడాలనుకున్నానో వాడికి తెలియబడతాను. మనం ఎన్నుకోవడం కాదు, ఆయన ఎన్నుకోవడం.
ఈ ఎలక్షన్ కాదు సెలక్షన్. ఆయన సెలెక్ట్ చేసుకోవాలి. ఎలక్షన్ అయితే ఇప్పుడు మనం డబ్బించుకునేయచ్చు. మరి ఈ ఊళ్ళో 10,000 ఓట్లు ఉన్నాయంటే 100,000 రూపాయలు పడేసుకునేసుకోవచ్చు. ఇది సెలక్షన్, ఎలక్షన్ కాదు. అసలు ఏమిటండి, మీకు మనస్సు లేని వాడికి ప్రపంచం తొడపండి, అసలు అమానస్క స్థితి పొందిన వాడికి లోకం తొడపండి, లోకం లేని వాడికి శ్లోకం. ప్రపంచం మనస్సులోంచి వస్తుంది. మనస్సును దాటిన వాడికి లోకంతో సంబంధం లేదు. మీరు ఎంత చిన్న పని చేయండి, అది ఎంత పని చేశారని కాదు, ఎంత చిన్న పని చేసినా ఏ దుష్టుపి చేస్తున్నారు అది ఈశ్వరుడు చూసి మీకు మార్పులేదు. మీరు ఎంత చిన్న పని చేయండి, చిన్న పనులు కూడా మీరు సౌందర్యాన్ని చూడాలి. అంటే పెద్ద పనులు చేసే వాళ్ళందరికీ ఎక్కువ మార్పులేసి చిన్న పనులు చేసిన వాళ్ళకి మార్పు వేయడం మీరు అనుకోరు. ఎంత చిన్న పని అయినప్పటికీ ఏ దృష్టితో మీరు చేస్తున్నారు, మీరు కేవలం అవుట్ ఆఫ్ లవ్ చేస్తున్నారా, లేకపోతే కీర్తి కోసం చేస్తున్నారా, గొప్పల కోసం చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు? అది మీ హృదయంలో ఉన్న ఆ పని చేసేటప్పుడు మీ హృదయంలో ఉన్న అంతస్తుని బట్టి మీకు మార్పు వేస్తాడు ఈశ్వరుడు. కానీ మీరు చేసి పెద్ద పని చిన్న పని అంటారు. నేను 100 సంవత్సరాలు జీవించాను, నేను 100 సంవత్సరాలు జీవించాను, నాకు ఎక్కువ మార్పు ఏమంటే ఇక్కడ ఈశ్వరుడు. 10 సంవత్సరాలు జీవించిన చాలు, 20 సంవత్సరాలు జీవించాను, 20 సంవత్సరాలు జీవించాను, జీవించిన 10 సంవత్సరాలు ఎలా జీవించాడు, ఎన్నాడు జీవించాడు అంటే ఎలా జీవించాడు, ఒకటే ఒకటే విషయం అండి. భగవంతుడు నన్ను స్మరించండి అని చెప్పిన కదా, మీరు ధ్యానం చేయండి, మీరు యోగాభ్యాసాలు చేయండి అని మనకు సలహా చెప్పినా, అందులో ఒకటే రహస్యం, మన హృదయాన్ని పవిత్రం చేసుకుంటున్నాం. ఎవరైతే తన హృదయాన్ని ప్యూరిఫై చేసుకుంటున్నాడో, ఎవరైతే తన హృదయాన్ని పవిత్రవంతం చేసుకుంటున్నాడో వాడికి ఈశ్వరుడు లక్ష్యం. వాడే ఈ చక్రం మంచి బయట, ఈ ప్రకృతి చక్రం మంచి బయటకు. సోదర మహాశయ గారా, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, మిమ్మల్ని నేను మోసం చేసుకుంటున్నాను. ప్రతి మనిషికి మాట మాట్లాడేప్పుడు కానీ, చేతులు చేసేటప్పుడు కానీ, తలంపు వచ్చినప్పుడు కానీ, ఏది మంచు ఏది చెడ్డ లోపల ఆత్మ చెప్తుంది. సోదర మహాశయ గారా, ప్రతి మనిషికి కూడా తన నిజమైన ఆత్మ ఏది మంచు ఏది చెడ్డ, ఏది జ్ఞానాన్ని తీసుకెళ్తుందో, ఏది అజ్ఞానాన్ని పెంచుతుందో, ఏ పని చేస్తే మనస్సు పలచబడుతుందో, ఏ పని చేస్తే మనస్సు చిక్కబడుతుందో, తనలో ఉన్న నిజమైన ఆత్మ చెబుతూనే ఉంటుంది. మన దుష్టబుద్ధి ఆత్మ నోరు నొక్కేసి, ఆత్మ నోరు మూసేసి మనం పనులు చేస్తున్నాం. అంటే ప్రకృతి మన పిండి పిండి జన్మ మరణ చక్రం నుండి బయట పడినవ్వకుండా సుడిగుండలో తిప్పి తిప్పి నరక లోకాలు తీసుకుంది ప్రకృతి. ఎవరిని క్షమించారు భగవంతుడు చెప్పారు, అటువంటి ఎటువంటి అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు. మీలో కొన్ని చెడ్డలు వాటిలో ఉన్నప్పటికీ నా హిందూ పట్ల నా పట్ల విశ్వాసం విషయంలో మటుకి మీకు సందేహం లేకపోతే ఫలం ఫైత్ చలనము లేని విశ్వాసం, అచంచలమైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం. గాలిస్తే కదిలిపోయే విశ్వాసం కాదు, మాటలు మాట్లాడితే బెదిరిపోయే విశ్వాసం. ఎవడైతే భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడని ఎవడైతే పరిపూర్ణమైన విశ్వాసంతో నా పట్ల ఎవడైతే ఉన్నాడో, వాళ్ళు ఎన్ని పొరపాట్లు ఉన్నా సరే ఆ పొరపాట్లన్నీ బలం చేసి కాల్ చేసి వాళ్ళని స్వరూపిస్తాడు. అంటే గడ్డి మీద పెంట పెంటకు మన ఇంట్లో ఉన్న పెంట కుప్ప ఎంత పెద్దదైనా అగ్గిపోదు లోకులే, గుమ్మడగా ఎంత పెద్దదైనా కత్తిపడదు లోకులు. అదేవిధంగా మీలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ నా పట్ల మీ విశ్వాస విషయంలో మటుకి తెటన శుద్ధి, అది తెటన శుద్ధి అయి ఉంటే, అది నిజమైంది అయి ఉంటే, అది ట్రూ లైవ్ అయి ఉంటే, అది ఫెయిత్ఫుల్ లైవ్ అయి ఉంటే, అది లాయల్ లవ్ అయి ఉంటే, నా పట్ల మీకున్న ప్రేమే కనుక నిజమైతే, మీలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ వాటిని కాల్చి మార్చేసి నా స్వరూపాన్ని మీకు ఇస్తాను, వాడు కూడా యోగతుడు సమానం. అటువంటి విశ్వాసాన్ని నా మీద మీరు పెంచుకున్నారు ఈశ్వరుడు. నా విశ్వాసం చెలించిపోతుంది, ఏది నిలకడ ఉండ విశ్వాసం, మన అలవాట్లు నిలకడ ఉండనిస్తాయి విశ్వాసాన్ని. ఇక్కడ భగవంతుని విశ్వసిందాం, భగవంతుని ప్రేమిందాం అనుకున్నప్పటికీ మనకున్న అలవాట్లు ఆ విశ్వాసాన్ని సరిగ్గా ఉండనిస్తాయి. మనం మాట్లాడచ్చు కంటే అంటారు చూడండి, ఎవరైనా ఒకటి పెద్ద మనిస్తారాగా ఉన్న కూడా ఉండడం, ఆ కూడా ఉండు అని ఉండనిస్తారు ఏంటంటారు చూడండి. ఎవరో ఊళ్ళో ఎవరన్నా అడుగుతే ముగ్గురు పెద్ద మనుషులు నాటుకోండి, ఒకవేళ ఉన్నా మటు కాదు వెనకాల ఉన్న వాళ్ళు ఉండనిస్తారేంటండి. నా
అంటారు చూడండి మాటవర్స్కి. అదేవిధంగా మనం ఒకవేళ విశ్వాసంగా భగవంతుడి పట్ల విశ్వాసంగా ఉందామని అనుకున్నప్పుడు మన అలవాట్లు ఉండదు. కానీ మనం అలవాట్లను కూడా మనం జయించి మన అలవాట్లను విడిచిపెట్టేసి భగవంతుడి కోసం మన అలవాట్లను భరిస్తే భర్త కోసం భార్య బలవుతుంది, భార్య కోసం భర్త బలవుతాడు. ఒకరికొకరికి పడాలపోయినా రాజీ పడతారు, కానీ భగవంతుడు రాజీ పడే భక్తుడే ఉన్నారు. భార్య అంటే మనసులో ఇష్టం లేకపోయినా భర్త రాజీ పడతాడు, ఇంకేతం లేదు సంసారం గడవదు. భర్త అంటే భార్యకి ఇష్టం లేకపోయినా భర్తతో రాజీ పడతాడు, ఇంకేతం సంసారం గడవదని స్త్రీకి తెలుసు. ఈ స్త్రీలందరూ భర్తను ప్రేమిస్తున్నారా, ఈ భర్తలందరూ స్త్రీలను ప్రేమిస్తున్నారు? మీ భర్తలు నిజంగా మీరు ప్రేమిస్తున్నారు? పురుషులు వాళ్ళ భార్య నిజంగా ప్రేమిస్తున్నారు? ఎన్ని అభిప్రాయాలు ఒకటి ఇళ్లలో జీవిస్తున్నారు? అంటే నా సుఖం కోసం, నా దేహ సుఖం కోసం ఇంట్లో అభిప్రాయ వేదాలను కూడా, ఇంట్లో అభిప్రాయ వేదాలను కూడా ఆయన అణిచివేసి రాజీ పడుతున్నా, భగవంతుడితో రాజీ పడుతున్నా. అంటే నా అభిప్రాయాలకి విరుద్ధం ఇంట్లో అభిప్రాయాలు ఉన్నప్పటికీ నా అభిప్రాయాలు బలిచ్చేస్తున్నాను ఇంట్లో రాజీ పడటం కోసం. అదేవిధంగా భగవంతుడు చెప్పిన మాటలకు విరుద్ధమైన అలవాట్లు నాలో ఉన్నప్పటికీ భగవంతుడి కోసం అలవాట్లు బలవలేకపోతున్నాను, భగవంతుడిని రాజీ పడలేకపోతున్నాను. అంటే నా దేహానికి నా దేహ సుఖం చూసుకునే విలువ కూడా, నా దేహ సుఖం కోసం నేను బలిచ్చే విషయాలను కూడా నా అహంకారం పొగట్టుకోవడం కోసం నేను బలవలేకపోతున్నాను. అందుకే చక్రం బయటపడతాను. ఇంట్లో ఎవరికి అభిప్రాయం లేవు? భగవంతుడి కోసం నేను నా అలవాటును విడిచిపెట్టుకునే రాజీ పడలేను. నేను కో ఎగ్జిస్టెన్స్ ఇంట్లో చేసినప్పుడు భగవంతుడితో ఎందుకు చేయలేకపోతున్నాను? కో ఎగ్జిస్టెన్స్ కోసం నా యొక్క వాంఛలు నేను అణుచుకుంటున్నాను కదా, అదేవిధంగా నా అలవాట్లను ఎందుకు విడిచిపెట్టుకోకూడదు? ఈశ్వరుడు కోసం భగవంతుడు ఏ గుణాలు అయితే నేను విడిచిపెట్టమని చెబుతున్నాడో ఆ గుణాలను మీరు త్యాగం చేయగలిగితే అనంతమైన ఫలితాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఎవరు లాస్ట్ శాశ్వతంగా ఉండి ఒక రోజును ఒక రోజును మారిపోయేది కాదు, శాశ్వతంగా ఉండే మోక్షాన్ని, మోక్ష సుఖాన్ని మిమ్మల్ని పరమాత్మ తన ఒడిలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. మనుషుడితో రాజీ పడేమని ఈశ్వరుడితో రాజీ పడలేకపోతున్నాం. మన అలవాట్లను మనం విడిచిపెట్టుకోవడానికి ఇష్టం లేకపోయినా భగవంతుడి కోసం విడిచిపెట్టాం. నీకు ఇష్టం లేదనుకున్న భగవంతుడి కోసం విడిచిపెట్టాం. భగవంతుడు చెప్పిన మాటలో మనం గౌరవించలేకపోతే ఏమి త్యాగం చేయగలం? ఏ విషయాలైతే మన మనసును చెలింపజేస్తున్నాడు, ఏ విషయాలైతే మన అజ్ఞానాన్ని పెంచుతున్నాడు, ఏ విషయాలైతే మన ఇంద్రియాలను చెలింపజేస్తున్నాయో ఆ విషయాలను మనం త్యాగం చేయటం నిజమైన యజ్ఞం. మీరు మామూలుగా నిప్పులో నెయ్యేయటం యజ్ఞం కాదు, నిప్పులో నెయ్యేయటం యజ్ఞం కాదు, అదే భగవంతుడి కోసం మనలో ఉన్న విషయాన్ని త్యాగం చేయగలిగినవాడు, నిజంగా మోసినవాడు, నిజమైన యజ్ఞం చేసినవాడు. కొన్ని మీకు ఇష్టం లేకపోతే ఈశ్వరుడు కోసం చేయాలి. మిమ్మల్ని ఏమైనా బరువు మయమంటున్నాం, మేమేమో బరువు మయమంటున్నాం, ఈశ్వరుడు చెప్పే మాటలు నమ్మమని ఎక్కడ అంటారు? అంతకంటే ఏమైనా పెద్ద మాటలు అంటున్నాం, ఏం అక్కర్లేదండి. మీరు ఏమి యోగ అభ్యాసాలు సాధనలో మూట కట్టు పక్కన పెట్టిన మిమ్మల్ని మీరు వంచన చేసుకోకుండా ఈ శకంలో మీరు జ్ఞానం అవుతారు. ఈ శకం ఇంకెంత ప్రత్యక్షంగా ఉంటారు. ప్రతి మనిషి ఆత్మవంచనతో జీవిస్తున్నాడు. లోకం తమ తాను వంచన చేసుకోవడం మానేస్తే ఆ శకంలో కూడా జ్ఞానం అవుతాడు, ఇంకా జ్ఞానం అక్కడ సిద్ధంగా ఉండదు. నిరంతరము ప్రతి మనిషి తను అనుకుంటున్నాడు ఎవరి వాడిని నేను దగా చేయగలుగుతున్నాను, ఎవరి వాడిని మోసం చేయగలుగుతున్నాను అని అనుకోవచ్చు. కానీ తన తాను నిరంతరం ప్రతి శకను ప్రతి మనిషి వంచన చేసుకుంటాడు, అందుకే జ్ఞానం దూడవుతాడు. మళ్ళీ మీరు వంచన మీరు ఏమి సాధనలు చేయొద్దు, యోగాభ్యాసాలు చేయొద్దు, ముక్కులు మూసుకోవద్దు, ప్రాణాయామాలు చేయొద్దు, ఏమి చేయొద్దు. మిమ్మల్ని మీరు వంచన చేసుకోవడం మానేయండి. ఈ శకంలో మీరు అక్కడ జ్ఞానం అవుతారు. 24 గంటల్లో నన్ను ఎవడ మంటి కడతాను తను వంచన తీసుకుంటే లోపల జీవిస్తున్నాడు. అంతేనా మన జీవితం? అంతే మన జీవితం. లైఫ్ ఈజ్ ఎండ్లెస్. మీ శరీరంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండొచ్చు, అంత మాత్రం చేసి మీ జీవితం పూర్ణం అయిపోయిందని కాదు, ఇంకో శరీరంలో అది కంటిన్యూ. మీ శరీరానికి ముగింపు ఉంది, మీ జీవితానికి ముగింపు లేదు. సత్యాన్ని తెలుసుకునే వరకు మీ శరీరానికి ముగింపు ఉంది, కానీ మీ శరీరంలో ఉన్న జీవితానికి మటుకు ముగింపు లేదు. ప్రకృతి విరుద్ధంగా నడిస్తే ఏనాటికైనా మనం ప్రకృతికి సమాధానం చెప్పాలి. అంటే ఆచార్యుల గారు చెప్పేది కుటిలతోటి లౌకికులతోటి స్నేహాలు చేయొద్దు అని చెబుతున్నారు. మీరు పెద్ద పెద్ద సాధన చేయలేకపోవచ్చు, కుటిలతోటి లౌకికులతోటి స్నేహాలు చేయకుండా ఉండలేరా? ఉండలేరు. ఇంకా మన స్వార్థానికి వాళ్ళు ఉపయోగపడవచ్చు. చాలా మంది అంటారు నేను భగవాన్ చూడలేకపోయాను, కానీ నాకు అటువంటి తలంపి కూడా. కానీ భగవాన్ ఉన్నప్పుడు మటుకు మన అందరినీ ప్రేమించింది భగవాన్ శరీరం. భగవాన్ని చూడలేకపోయానే తలంపు నాకు ఎన్నడూ రాలేదు, నేను చూడలేదు. కానీ అప్పటికీ భగవాన్ మా కళ ఉంటాడు అనుకుంటుంటే ఆయన శరీరం మనల్ని ప్రేమించింది. ఉన్నప్పుడు మటుకు ఆయన శరీరం మనల్ని ప్రేమించింది. ప్రతి మనిషి ఈ లోకంలో తన అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం జీవిస్తున్నాడు. భార్య కోసం భర్త అహంకారాన్ని విడిచిపెడుతున్నాడు, భర్త కోసం భార్య అహంకారాన్ని విడిచిపెడుతుంది సంసార యాత్ర నడవటం కోసం. కానీ ఈశ్వరుడు కోసం అహంకారం విడిచిపెట్టేవాడు ఎవరున్నారు? కొంతమంది ఈదులు పులి కింద కనిపిస్తారు, ఇంట్లోకి వెళ్తే పిల్లి అయిపోతారు. ఈదులో చూస్తే ఇప్పుడు పులి పులి అనుకుంటాం, సరిగ్గా ఇంట్లోకి వెళ్ళి రోజు కలిసి పిల్లి కింద ఉంటాం. ఇంకా అలా రాజీ పడిపోతాడు రోజులలో. వెనక ఒక స్త్రీ చెప్పిందట, ఈ ప్రపంచం అంతా కూడా నా భర్త చేతులు ఉంటే బాగుంది. అంతవరకు బాగానే చెప్పింది, కానీ నా భర్త మటుకు నా చేతిలో ఉండాలి. ఈ ప్రపంచం అంతా నా భర్త చేతిలో ఉండాలి. నా భర్త ఎవరి చేతిలో ఉండాలి? దేవుడి చేతిలో కదా, నా చేతిలో ఉండాలి. ముందు కామనెస్ కావాలండి. కామనెస్ మన ప్రేమే ఏంటి? ముందు మీ మనస్సుకి ఇంద్రియాలకి చలనం, మీ హృదయంలో చల్లదనం లేనప్పుడు, మీ మనస్సులో చల్లదనం లేనప్పుడు, మీ ఇంద్రియాల్లో చల్లదనం లేనప్పుడు ఈశ్వరుడు స్వరూపం తెలియదు. ఈశ్వరుడు చెప్పే మాటలను గౌరవించాలనే కోరిక కూడా మీకు కాదు. కొంతమంది నోటితోటి కొంతమందిని గౌరవిస్తారు మాటలతో, ఆచరణ మరొకళ్ళు. నోటితోటి ఉపకారం కొంతమందికి, చేతలతో ఉపకారం కొంతమంది. వాళ్ళు నోటితోటి చెప్పే మాటలనే చేతులతో కాదు. కామనెస్ ఇదే మీకు చివరి మాటగా చెబుతున్నాను ఈ రోజున. ఈశ్వరుడికి మీరు ఆచరణ అటు పెట్టండి, ఆచరణ అటు పెట్టండి. మీకు అర్థం కాబట్టి మీకు తీపి దొరకకపోతే, అందరూ ఇష్టత మీకు కుదరకపోతే నేను రోజు చెప్పిన మీరు ఆచరించలేదు. మీకు ఇష్టత కలిగితే, మీకు రుచి తెలిస్తే నేను ఆచరించొద్దని చెప్పినా మీరు ఆచరిస్తారు. మీకు కూర బాగా నచ్చిందనుకోండి, అన్నం బాగుందనుకోండి, మీరు రెండు ముద్దలు ఎక్కువ తింటారు. మీ కూర నచ్చలేదనుకోండి చెప్పినా వెళ్ళదు లోపలి. అసలు మీకు ఇష్టం విషయం అర్థమైతే మీరు ఆచరించొద్దని నేను చెప్పినప్పుడు మీరు ఆచరిస్తారు. విషయం మీకు అర్థం కావటం లేదనుకోండి, నేను ఆచరించను ఆచరించనని మామూలు గంగిరద్రుడు పాడినట్టు పాడిన, లేదా బుడబొట్టుడు చెప్పినట్టు చెప్పిన మీరు ఆచరించారు. మీ హృదయానికి అందేటట్టు చెప్పకపోతే అది కూడా నా దోషం. కామనెస్ మస్ట్ బి మెయింటైన్ మీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు వీడెక్కకుండా మీ హృదయాన్ని చల్లగా ఉంచుకోవాలి, మనసును చల్లగా ఉంచుకోవాలి. తొందరపోతు కంగారు పడు పని కాదు. అన్ని దానాల్లోకి నిదానం ఒకటన్నారు, ఇంకా నిదానంగా జీవించాలి. మీరు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఏ గురువుని ఆశ్రయించారని కాదు ఇక్కడ సమస్య. మిమ్మల్ని అందరినీ బానిసలు చేయాలి నాకేం, లేదా రమణ స్వామి అడ్వర్టైజ్మెంట్ కూడా మాకు అక్కడ మీరు బాగుపడుతుంది. మీరు ఏ నామరూపాన్ని ఆరాధించారు? మీరు దుఃఖాలకు దూరం అవటం ఇక్కడ కావాల్సింది. తన తలంపే తాను స్వాధీనం లేనివాడు లోకాన్ని ఉద్ధరిస్తాడండి. తన తలంపే తను స్వాధీనం లేనివాడు, తన మనస్సే తన స్వాధీనం లేనివాడు లోకాన్ని ఎక్కడ ఉద్ధరిస్తాడు? అదే రమణ స్వామి చెప్పేవారు, తినటానికి మెతుకు లేనివాడు అన్న సత్తులో పెడతానంటే ఎలా చూడు? వాడికి తినటానికి అన్నం లేదు, సత్తులో పెడతాను వాడు పూర్వం. వాడికి ఇంటికాడ తినటానికి అన్నం లేదు, అన్న సత్తులో పెట్టి 10 మందికి అన్నం పెడతాను వాడు. వాడు నా హృదయం నేను చల్లబరుచుకోలేకపోతే, నా ఇంద్రియాలు నేను చల్లబరుచుకోలేకపోతే, నా తలంపులు నేను స్వాధీనం చేసుకోలేకపోతే లోకానికి నేను చేసేది అంటే నిరంతరం ఇది అంతఃకరణం. అంతఃకరణం అంతఃకరణం అంటే లోపల ఉన్న కరణం. కరణం అంటే పని మాట. అంతఃకరణం అంతః అంటే లోపల, కరణం అంటే పరిమిట. అంతఃకరణం అంటే లోపలేముంది, మీ లోపల మనస్సు, దాన్ని శుద్ధి చేసుకో. ఇది బయట శరీరం బయట ఉంది, అంతఃకరణం అంటే దీని లోపల ఉన్నది. అంతఃకరణం లోపల, కరణం పనిముట్టి దాన్ని, అది అంతఃకరణాన్ని ఈ లోపల ఉన్న పనిముట్టిని చల్లబరుచుకుంటే, దాన్ని మనం ఉపయోగపరిచి ఆ ఇన్స్ట్రుమెంట్ని మనం బాగు చేసుకుంటే అది మనకి జ్ఞానాన్ని దారి చేస్తుంది. అంతఃకరణాన్ని ఎందుకు శుద్ధి చేసుకోవాలి? దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాం, అంతఃకరణాన్ని లోపల శుద్ధి చేసుకోవాలి. ఎందుకు శుద్ధి చేసుకోవాలి? జ్ఞానానికి దారి చూపిస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచి. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చుతారు. అక్కడ ఈశ్వరుడి కోసమే మీరు గెలిపిస్తుంటే, ఈశ్వరుడి కోసమే మీకు దుఃఖం వస్తుంటే ఆ కన్నీళ్ళని వేస్ట్ అవుతాయని మీరు అనుకోకండి. అడవిలో కాచిన వెన్నీళ్ళగా ఆ కన్నీళ్ళని ఎందుకు పనికి రాకుండా పోతాయి అనుకోకండి. మీరు ఈశ్వరుడు కోసం ఎన్నీళ్ళు ఎంత కన్నీళ్లు కాచారని చూస్తున్నారు, మీ హృదయంలో చూస్తున్నారు. వాళ్ళు ఓదార్చబడదురు. ఈశ్వరుడు కోసం కన్నీళ్లు కాచడం మానేసి నిరంతరం లోకం యొక్క వస్తువుల కోసం, ఈ లోకం కోసం నిరంతరం ఏడ్చే వాళ్ళని చూసి పరలోకంలోకి వచ్చినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, మీరు బయటకు పొండి అంటాడు. ఈశ్వరుడు కోసం కన్నీటి బుట్టి కూడా కార్చినటువంటి వాడు, లోకం కోసం ఎన్నో బిందిరి పొంది నీళ్లు ఏడ్చిన వాడు, వాడి పరలోకంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరో నాకు తెలియదు, మీరు బయటకు పొండి అని అంటాడు. ఇంట్లో ఎన్ని సందర్భాలు మనం ఏడుస్తున్నామండి? ఇంట్లో గొడవలకి ఎన్ని ఏడుస్తున్నాం? అల్లుడు కోపం వస్తే ఏడుస్తున్నాం కదా అండి, అల్లుడు కోపం వస్తే ఏడుస్తున్నాం. ఇంట్లో ఎవడు ఎన్ని ఇబ్బంది ఎవరు రోగం వస్తే ఏడుస్తున్నాం. ఎన్నిసార్లు ఏడ్చాము ఇప్పుడు మటుకు జీవితంలో? ఎంతవరకు ఏడ్చాము? ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తాం? కానీ ఇంతకాలం మనం ఏడ్చామని ఈశ్వరుడు కోసం ఎప్పుడైనా కనీసం కన్నీటి బొట్టి రాయించాము, ఒక బిందు నీళ్ళు ఏడ్చామనుకోండి, ఇప్పటి వరకు మనం లెక్కేసుకుంటే కొలిస్తే కొలత తీసుకుంటే బిందు నీళ్ళు లోకం కోసం, మన బంధువుల కోసం, స్నేహితుల కోసం, మన ప్రయోజనాల కోసం, మన స్వార్థం కోసం ఏడ్చాం అనుకుందాం. బిందు నీళ్ళు, ఈ బిందు నీళ్ళు ఈశ్వరుడు కోసం ఏడ్చింది ఒక కన్నీటి బొట్టు ఉందా? ఒక బొట్టు, ఒక డ్రాప్. ఎంత కర్మం దయ అనేది ఎప్పుడైనా చూసిందా? చాలా చెప్పాలండి, రాళ్ళు బండ రాళ్ళు దయగల అంతఃకరణమండి. దయ మొక్కలు ఎప్పుడైనా అంతఃకరణం చూసిందా? కంపాషన్ ఏంటంటే, మెరిచి అంటే ఏంటి? అంతఃకరణం చూసింది నాపరాడు. కొంతమంది ఇంట్లో ఉన్న మనుషులను కూడా ప్రేమించరు, వాళ్ళ దేహాన్ని ప్రేమించరు. ఇదో రకమైన క్లాస్. ఊళ్ళో వాళ్ళని ప్రేమించొద్దు, దేశం వాళ్ళని ప్రేమించొద్దు, ఊరిని ప్రేమించొద్దు, దేశాన్ని ప్రేమించొద్దు, విశ్వాన్ని ప్రేమించొద్దు. ఇంట్లో ఉన్న మనుషులను కూడా ప్రేమించరు, వాళ్ళ దేశం వాళ్ళని ప్రేమించరు. వాళ్ళకజ్ఞానం జాగ్రత్తగా చివరి రోజు వరకు, చివరి శ్వాస పీల్చుకుని కూడా మన ఈ భూమి మీద నడిచేటప్పుడు ఏదో చివరి రోజు ఏదో రోజు వస్తుంది కదా ఈ శరీర యాత్ర. చివరి రోజు వరకు ఎవరైతే జాగ్రత్తగా ఉంటారు, నాలుగు రోజులు వారం రోజులు వచ్చి శనివారం వరకు మేము జాగ్రత్తగా ఉంటామని తర్వాత మాట మేము చెప్పలేమండి లేదని చెప్తాం. వచ్చి సాటర్డే వరకు జాగ్రత్తగా ఉంటామండి, ఎలా కాదు చివరి రోజు వరకు. ఈ భూమి మీద యాత్రకు వచ్చాము, అరుణాచలం యాత్ర కాదు, ఈ భూమి మీద యాత్రకు వచ్చాము. ఈ యాత్రలో చివరి రోజు వరకు కొంతమంది పెద్దల యాత్రకి వెళ్ళినప్పుడు ఏం చెబుతారంటే, అబ్బాయి ఏది పడితే తినకండి, ఆరోగ్యం చెడిపోతుంది. మీరు జాగ్రత్తగా తిని జాగ్రత్తగా ఉంటే ఇంటికి తిరిగి వస్తారు, ఎన్నో వెళ్ళినట్టుగా ఇంటికి తిరిగి వస్తారని చెప్తారు. అదేవిధంగా మనం ఈ భూమి మీద యాత్రకు వచ్చాం. ఇది మన ఇల్లు కాదు, మన నిజమైన ఇల్లు మన ఆత్మ. ఆ ఇంటికి మనం చేరుకునే వరకు, చివరి రోజు వరకు, రెండు మేము ఆషాఢ మాసం వరకు జాగ్రత్తగా ఉంటాం, తర్వాత మేము ఏం చెప్పలేము అలా కోసం. చివరి రోజు వరకు అయితే బహు జాగ్రత్తగా ఉంటున్నారు. కత్తి మీద నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా నడుస్తాడో కాలు తెగిపోతుందేమో, ఎంత జాగ్రత్త బహు జాగ్రత్తగా ఉంటాడు. అలాగే చివరి రోజు వరకు, చివరి శ్వాస వరకు ఎవరైతే జాగ్రత్తగా ఉంటాడో వాడికి జ్ఞానం. సిక్కులు మత గురువు అతని చిన్నతనంలో వాళ్ళ అమ్మ పొయ్యిలో పొరలు పెడతాం, పొరలు పొయ్యిలో పెడతాంటే అందులో చిన్న పొరలు, పొయ్యిలో ఉన్న పొలలో చిన్న పొరలు తొందరగా కాలిపోతున్నాయి, పెద్ద పొరలు తొందరగా కాలుతున్నాయి. అప్పుడు అన్నాడు, అమ్మ పెద్దవాళ్ళకంటే ముందు నేనే జాగ్రత్తగా ఉండాలి, నువ్వు పొయ్యిలో పుట్టి పిల్లలని పొలని చిన్న పొరలు తొందరగా కాలిపోతున్నాను అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మీరు పొయ్యిలో పొరలు పెట్టినప్పుడు చూడండి, పెద్ద పొరలు కొన్ని ఆలస్యంగా అందుకుంటే చిన్న పొరలు డబల్గా కాలిపోతాయి. ఆ పిల్లవాడు అన్నాడు తల్లిని, అమ్మ చిన్న పొరలు నువ్వు కొద్ది దెబ్బలు అంటుకుపోతున్నాయి అంటే మేము ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడు, ఎంత బాగుందో చూడు. సిక్కులు మత గురువు చెప్పింది, ఇది పొయ్యిలో పెట్టిన వెంటనే పెద్ద పొరలు కానీ చెప్పుకుంటుంది, కానీ చిన్న పొరలు వెంటనే భరమైపోతుంది అంటే మేము ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్నాడు ఆ పిల్లవాడు. ఇప్పుడు శవం కాలేటప్పుడు శ్మశానంలో కూడా మీరు శవాలు కాలినప్పుడు ఎప్పుడైనా చూశారా లేదో? ఆ శవం కాలేటప్పుడు శవం కాలకపోతే పొరలట్టి పొడుస్తూ ఉంటారు. పాపం ఎంత పెద్ద రాజుగారి అయినా దెబ్బలు తినవలసింది అక్కడ. రాజుగారి ఎంత పెద్ద రాజుగారి అయినా పొడిచేస్తారు పట్టుకుని అక్కడ. పొడిచేవాళ్ళు చాకలోళ్ళు మంగళం పాపం చాకలోళ్ళ దెబ్బలు తప్పం రాజుగారికి. ఆడు పొరలెట్టి ఏంటి వాడికి సరిగ్గా అంటుకో అటు ఇటు కొంచెం గెండుతూ ఉంటారు సరిగ్గా అంటుకోవడం కోసం. ఒకసారి మామూలు కొంతమంది పట్టు వెళ్ళిపోతా ఉంటారు, కొంతమంది కాలు పైకి తమ్మితే నీళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు ఏం చేస్తారు ఈ పాపం కర్రెట్టి పొడిస్తారని బాగా అంటుకుంటాడు. అక్కడ దెబ్బలు తప్పవు, ఒకళ్ళు ఇక్కడ దెబ్బలు తప్పిన అక్కడ దెబ్బలు తప్పవు. మనిషి రెండేసారి పలక ఎక్కుతాడని పెళ్ళప్పుడు శ్మశానానికి వెళ్ళప్పుడు, పెళ్లికి ఒకసారి పలక ఎక్కుతాడు, శ్మశానానికి ఒకసారి పలక ఎక్కుతాడు. ఆ శ్మశానంలో కాల్చేపు పొల్లెట్టి సాటలు పొడుస్తారు అని అని ఎవరైనా మంత్రి గారైనా పొడుస్తారండి, ఎవరైనా పొడుస్తారండి. ఆ శవం సరిగ్గా అటు సర్దుకోవడానికి దెబ్బలు పొడుస్తారు. అది ఏంటి ఇది? ఏ పొల్లెట్టి పొడుస్తున్నాడో పొల్లాంటి కాలిపోతూ ఉంటుంది. అదేవిధంగా సాధన 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 అనుకున్న సాధన కూడా పొల్లంటిదే. ఈ సాధన ఏం చేస్తుంది? ఆంకారాన్ని కాలు చేసి అది కాలిపోతుంది. చివరికి మిగిలేదు శవాన్ని పొడిచేవాళ్ళు పొడుస్తాండి పొల్ల అంటుకుంటుంది. అది ఒక పక్కన శవం కాలిపోతాంది, చాకలో సాకలో చేతున్న పొల్ల కాలిపోతాంది, ఇంకేంటి మరి పొల్ల కూడా నిప్పులో ఉంటుంది. అంటే సాధన చేసేటప్పుడు సాధన దేనికోసం చేస్తున్నాం మనం? అహంకారం తొలగించడం కోసం, ఇగ్నోరెన్స్ ని ఎలిమినేట్ చేసుకోవడం కోసం, ఎలిమినేషన్ కోసం, ఈగోయిజాన్ని ఎలిమినేట్ చేయడం కోసం చేస్తున్నాం. దేంతో దేంతో ఎలిమినేట్ చేయడానికి చూస్తున్నాం? ఈ సాధారణ పుల్లతోటి దాన్ని కలుపుతున్నాం. అవి ఏం చేస్తుంది? ఈ అహంకారం కాలిపోయి సాధారణ పుల్ల కూడా కాలిపోతుంది. అప్పుడు సాధన ఉండరు, మీరు ఉండరు. ఇప్పుడు ఉన్నది ఒకటే వస్తుంది, అది మీ స్వరూపంగా ప్రకాశిస్తుంది. మీ కళ కనిపిస్తున్న ఈ సూర్యుడి కంటే గొప్ప వస్తుంది, మీ లోపల ఉన్న వస్తుంది. యథార్థం చెప్పాలంటే ఈ సూర్యుడు కూడా గిడ వస్తువే, మీరు ఉన్న వస్తువు ఆత్మటికి గిడ వస్తువు కదా. యథార్థం చైతన్యం మన రోజు సూర్య నమస్కారాలు చేస్తున్నాం, సూర్యుడు దేవుడు అనుకున్నా, కానీ ఆ సూర్యుడు కూడా జడ వస్తువే. మీరు ఆత్మే నిజమైన చైతన్యం వస్తుంది ఒకటే. ఆ సూర్యుడిని ప్రకాశించేది కూడా ఇందులో ఆత్మే. అటువంటి గొప్ప వస్తువుని తెలుసుకోవడం కోసం, సత్య వస్తువుని తెలుసుకోవడం కోసం, యథార్థంగా ప్రకాశిస్తున్న వస్తువుని తెలుసుకోవడం కోసం మన చిన్న అహంకారాన్ని ఆర్పేయలేమా? ఈ మూతను తీసేయలేమా? అహంకారాన్ని మూతను తీయలేమా? శాంతి శాంతి శాంతి.